ప్రతి కార్యమును గుర్తించి దేవుని మహింపరచినట్లు సిద్ధపడదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం, జాన్ 13. యోహాను సువార్త 13వ అధ్యాయము. ఈ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు జాన్ 13లో యేసు ప్రభువారు శిష్యుల పాదాలు కడగడం అనేది ఒక చక్కటి ముఖ్య ఉద్దేశంగా ఉంది. ఈ యేసు ప్రభువారు ముఖ్యంగా ఆయన చేసినటువంటి పనులు ఏ విషయాలలో క్రీస్తుని మనం ప్రతిసారి ఆయన చేసిన పనిని జ్ఞాపకం చేసుకోవటానికి మనం చేయవలసిన పనులు, ఆయన మనకు చేసిన పని, మనము ఆయన కొరకు చేయవలసినటువంటి పని అనే రెండింటిని పోలికతో ఒకసారి విషయాన్ని విందాం. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. తాను ఈ లోకం నుండి తండ్రి యుద్ధకు వెళ్లవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం అయ్యే వరకు ప్రేమించాడన్న అంతం వరకు ప్రేమించాను. అది అంతం వరకు ప్రేమించిన వాడు క్రింద వరకు వచ్చి ఏం చేశాడు అనంటే, వారి కోసం వారి పాదములను కడిగి కంప్లీట్గా వారి 15వ వచనంలో చూస్తే, నేను మీకు చేసిన ప్రకారం మీరును చెయ్యవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసితిని. అంటే ఒకరికి ఒకరు ఆ సంపూర్ణమైన ప్రేమ నియమమును ఆయన మనకి మాదిరిగా చూపించేటప్పుడు అసహాయపడటానికి ఆయన చేసినటువంటి పనిని మనం చూస్తే ఎంత చక్కటి సహాయాన్ని ఆయన మన కోసం చేయటానికి ఇష్టపడ్డాడో, మనము కూడా అంతం వరకు అలా చేయటానికి ఎట్లా ప్రయాసపడాలి అనే విషయాన్ని దీనిలో మనకి మెన్షన్ చేస్తున్నాడు. నిజానికి అంతము వరకు ఆయన ప్రేమించిన విషయం ఆ 13వ అధ్యాయంలో 2వ వచనం, భోజనము చేయించుండగా ఆయనను అప్పగించవలనని సిమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించుండెను గనక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి అప్పుడు ఆయన ఈ పని చేయటం ప్రారంభించాడు. యేసు ప్రభువారు ఆ పని చేసే ముందు మనకి తెలిసిన ఒక అనుభవం ఏంటంటే, ఆయన ఇస్కరియోతుకు ఈ విషయం ముందు ఇస్కరియోతు యూదాతో అపవాది ఈ ఆలోచన పుట్టించాడు అనే విషయం తెలిసిన తర్వాత ఈ వాక్యం రాయబడింది. ఏమని, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడని. ఒక ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు మనకు ప్రేమ పెరుగుద్దా తగ్గిపోద్దా? ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రేమ పెరుగుద్దా తగ్గుద్దా? జనరల్గా తగ్గిపోద్ది. ఈ తగ్గే విషయంలో మనిషికి ఉన్నటువంటి ఆలోచన ఏం చెప్పుద్దంటే, ఎన్ని మంచి పనులు చేశావు అని అడగదు, నీకు చేసిన చెడ్డ ఎంత కనపడుతుంది అన్నది కనపడదు. అప్పటి వరకు ఉన్న పెద్ద మంచి అంతా కూడా పెద్ద చెడు అయిపోవచ్చు, లేదు మంచి పోయి చెడు చాలా పెద్దదిగా కనపడచ్చు. ప్రతిసారి ఆ మంచిని ఆ ప్రేమను ఆయన చూపించినప్పుడు ఆ కండిషన్లెస్ ఆ వాయిస్లెస్ ఆ నువ్వు ఎలాంటి వాడివైనా ఆ రకమైన ప్రేమించడానికి ఆయన అందరినీ ఒకే రకమైన పద్ధతిలో ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఏమిటి ఆ పని మనం కూడా చేయగలమా లేదా అని ఆలోచిస్తే చాలా మంది ఏమనుకుంటారంటే, మనకైతే అన్నిసార్లు సాధ్యపడదండి, కష్టమండి అనుకుంటాం. నిజానికి దేవుడు అది కష్టం కాదు, అది నువ్వు చేయడానికి నీ లోపల కొన్ని సామర్థ్యాలను మనకి ఇచ్చాను అని చెప్తున్నాడు. అవేంటో ఒకసారి చూద్దామా. 29వ కీర్తన 11వ వచనం, Psalm 29:11, 29:11 కీర్తనలు 29వ కీర్తన 11వ వచనం, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని, అండర్లైన్ ఇట్, దాన్ని గుర్తించండి, యెహోవా అందరికీ అనడా తన ప్రజలకు అనడా? ద వన్ హూ ఇస్ బిలాంగ్స్ టు హిమ్, ఎవరైతే ఆయనకు చెందిన వారో, ఎవరైతే ఆయన వారో, ఎవరైతే నేను ఆయన దానిను ఆయన వారను అనుకుంటారో వారికే ఆయన చేసే ఒక గొప్ప కార్యం. సో ఇక్కడ ప్రభువును ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో, ప్రభు రక్షణ ఎప్పుడైతే పొందావో, ప్రభు హృదయాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుని ఆయన శరీర రక్త మాంసాల్లో చేపెట్టావో, నీతో ఆయన మాట్లాడే మాట ఏంటంటే, నీకు తన ప్రజలైన నీకు ఆయన ఏం చేస్తాడు? ఒకసారి చెప్పండి. నాకు బలాన్ని ఇస్తున్నాడు, నాకు సమాధానం ఇస్తాడు, నన్ను ఆశీర్వదించగలడు. ఇక్కడ తన బలాన్ని నీకు ఇచ్చేటప్పుడు ఆయన ఒకటి అనుకుంటాడు, ఇదిగో నిన్ను నేను ఈరోజు అప్పచెప్పేస్తాను, చూసుకో, రెడీగా ఉండు, ఎలాగో ఒకలాగా నిన్ను బుక్ చేసేస్తాను అనేసి ఆ వ్యక్తి నీ ముందు కనపడ్డాడు. ఇప్పుడు నీకు ఇచ్చే బలం ఏంటి? వాడిని ప్రేమించడానిక ద్వేషించడానిక? నిన్ను ప్రేమించడానికి బలం ఇస్తాడు. ఆ సమస్యను ఎదుర్కోవటానికి కావలసిన శక్తి నీకు ఇస్తాడు. ఆ పరిస్థితులు ఎంతో తీవ్రంగా ఉండేటప్పుడు ఆ తీవ్రతను నువ్వు అందుకోవడానికి కావలసిన బలాన్ని దేవుడు తన ప్రజలకు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నీకు సమస్య వచ్చింది, ఆ సమస్య నువ్వు ఏ పరిస్థితుల్లోనూ నీ బలం చేత బయటికి రాలేవు, కానీ దేవుని బలం చేత దాన్ని నువ్వు దాటగలవు. ఇప్పుడు దేవుడు ఆ బలాన్ని నీకు ఇస్తున్నాడు అని చెప్తున్నాడు, నేను ఇస్తానని చెప్తున్నాడు. ఏ సమాధానం లేని పరిస్థితులు అయితే, ఏ వ్యతిరేకతలు అయితే, ఏ కష్టం అయితే, ఏ నష్టం అయితే, ఏ బాధ అయితే, ఏ రోగం అయితే, ఏ బలహీనత అయితే నిన్ను మొత్తుతుందో, ఆ బలహీనమైన పరిస్థితి మధ్య ప్రభు నీతో బలాన్ని ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాడు. తీసుకోవటం అనుకోవటం ఆశీర్వాదానికి కారణం, నాకు అవసరం లేదు నాకు తెలుసు అనుకోవటం శాపానికి కారణం. ఆయన ఆశీర్వదించేవాడు, ఆయన ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి ఇష్టపడేవాడు. ఆ ఆశీర్వాదం ఏంటి అని అంటే, మీరు అనుకునేటువంటి లోకంలో మీకున్నటువంటి ఆశీర్వాదాలు రకరకాలుగా ఉంటాయి. ఆస్తులు, స్థితులు, కుటుంబాలు, వస్తువులు, సంపదలు, ఇవన్నీ లోకంలో మనుషులు చూసే ఆశీర్వాదాలు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మీకు రెండు విషయాలు, ఒకటి బలము, రెండు సమాధానం. ద స్ట్రెంగ్త్ అండ్ ఆన్సర్. సమాధానం నీకు రావాలి అన బలం నీకు రావాలి అని అంటే ఆల్రెడీ ఆయన నీకు ఇచ్చేస్తున్నాడు. తీసుకున్నావా? దేవుని పక్షంగా యూదాను ప్రేమించగలిగినట్లు అంత వరకు నువ్వు దాన్ని తీసుకోగలవు, ఆ సిచ్యువేషన్ అంతటినే ప్రేమించగలవు, పరిస్థితి ఎలాంటివైనా దాన్ని ఎదుర్కోగలవు. ఒక వ్యక్తి తన భర్త తాగుతున్నాడని తనతో మాట్లాడడం మానేసి, తన కొడుతున్నాడు తిడుతున్నాడని తను అసహించుకోవడం ప్రారంభించి, తన భర్త యొక్క బలహీనతల గురించి ప్రపంచమంతా చెప్పడం ప్రారంభిస్తుంది, అన్ని చెప్పడం ప్రారంభిస్తుంది. అదే తన భర్త చేసేటువంటి అకృత్యాలను ప్రజలందరికీ చెప్తూ, నా భర్త అంటాడు, నా భర్త అంటాడు, నా భర్త ఇలా చేస్తున్నాడు, మీరు మాట్లాడరు, మీరు చూడరు, మీరు అడగరు, మీరు చెప్పరు, మీరు చెందరు అన్నాడు. తన కొడుకు అలాంటి తప్పు చేస్తే తన తల్లి అందరికీ చెప్పుద్దా? ఏంటి తేడా? ఇదేమో నాది, భర్త ఏమో అడు, అది బయటిది, ఇది నాది. కాబట్టి తన కొడుకుని ఎక్కువగా చెప్పేస్తే కొద్దీ సంబంధాలు రావు, పిల్లలు రారు, కుటుంబాలు చెడ్డైపోతాం, సాక్ష్యం చెడిపోతుంది. అందుకనే తల్లి పిల్లల్ని గ్రద్రెక్కలు కాదు కోడి రెక్కల కింద దాచుకున్నట్టు దాచేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. భర్త రాబోదు కాబట్టి పీకు తింటాడని అందరికీ చెప్పింది. అంటే నీ హృదయంలో ఆ భర్త బలహీనతలను నువ్వు ప్రేమించగలిగే బలము నీకు ఇచ్చేయడం ఆశీర్వాదం. అలాంటి లోబడడానికి ఇష్టపడలేని సందర్భాల్లో నీవు ఆ పరిస్థితులు లోబడగలగడం దేవుని బలం, దేవుని యొక్క సమాధానం. ఎందుకు అంటే నీ దగ్గర రీజన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్ చెప్పడానికి కావాల్సిన పాయింట్స్ ఉన్నాయి, కానీ దేవుని సమాధానం నీలోకి ఉంటే అవన్నీ కొట్టేస్తాయి, అవన్నీ సంబంధం లేదు. ఎందుకు? గాడ్స్ ఆన్సర్, దేవుని సమాధానం నీకు ఆశీర్వాదంగా దొరుకుతుంది. సో నీకున్నటువంటి ఎలిగేషన్స్ కానీ, లేక ఫిర్యాదులు కానీ, లేక అవతల వారి మీద నువ్వు చేసే నిందారోపణలు కానీ, లేక నీ జీవితంలో ఎదుర్కొంటున్న ఆ భయంకరమైన విపత్కర పరిస్థితుల కారణమైన వ్యక్తులు కానీ నీ ముందుండేటప్పుడు నీకు అర్థం కావాలి, దేవుడు లోకాన్ని ప్రేమించాడు, దేవుడు తన ప్రేమించిన వారికి మాత్రం బలము, ఆ సమాధానము ఇచ్చి నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. సో దేవుని ప్రజలమైన మనము నిజంగా ఆ దేవుని యొక్క సమాధానాన్ని పొందుకొని ఆ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క బలాన్ని పంచడానికి ఇష్టపడుతున్నామా? ఆలోచించండి ఒకసారి, ఎలాంటి పరిస్థితుల్లో మనం అది చేయలేకపోతున్నామో. దేవుడు ఈరోజు అంటున్నాడు, తన ప్రజల కొరకు తన పక్షంగా చేయటానికి ఆ పని చేయాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఒక సమస్య నీ జీవితంలో వచ్చింది, నువ్వు ఆ రోజు ముందు రోజు మీ ఇంట్లో కృతజ్ఞత కూటం పెట్టుకున్నావు, లేకపోతే సువార్త కూటం జరిగింది, లేకపోతే ఏదో ప్రార్థన జరిగింది, మీ ఇంట్లో ప్రేయర్ అయ్యింది, చక్కగా వాక్యం చెప్పుకున్నారు, ప్రార్థన చేశారు, పరిస్థితి అంతా బాగానే జరిగిపోయింది. తెల్లవారేటప్పటికి నీ ముందు అది ఎదురుకొచ్చి కూర్చోంది, ఏం చేస్తావు నువ్వు నన్ను చూసుకో అన్నట్లు ఉంది. ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు? ఏదో ప్రార్థన అంటారు, మంచి అంటారు, చేస్తారు, కానీ వీళ్ళు చూడండి తెల్లం లేటప్పటికి వీళ్ళు అలాగే ఉన్నారు అనేది. దేవుని ఎదుట యేసుక్రీస్తు గారు చేసినటువంటి పని నువ్వు చెయ్యగలగడానికి కావలసిన సహాయం ఇవ్వడమే ఆ పరిస్థితి. పరిస్థితిని నిందించకండి, సమస్యను చూసి దుఃఖపడకండి, పరిస్థితుల మధ్య వ్యతిరేకతలు చూసి ఏడవకండి, ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేది దాని విషయంలో మీరు ఎప్పుడు మాట్లాడకండి. ఆ పరిస్థితులు ఎదుర్కోవడానికి దేవుని బలం నాతో ఉంది, క్రీస్తు అయితే ఎలా పనిచేయగలడో నేను అలా పనిచేయగలను, ఆ సమాధానం నాలో ఉంది, దేవుని పక్షంగా దేవుడు ఎలా అయితే పనిచేయగలిగాడో క్రీస్తు అదే పని నేను కూడా చేయగలను. ఈ రకమైన ధైర్యానికి నీ హృదయాన్ని తెచ్చుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎదుర్కోవటం వేరు, ధైర్యంగా దాన్ని తీసుకోవటం వేరు. తప్పదులే ఎవరి కోసం చేయాలి అనేటువంటి బాధ్యత పడటం వేరు, దేవుని పక్షంగా నేను ఆ పనిని నిర్వహించి దేవుని మహింపరచడం అనేటువంటి సమాధానం వెతకడం వేరు. సో దేవుడు మీకు ఆ సమాధానాన్ని, ఆ శక్తిని, ఆ ఆశీర్వాదంగా దేవుడు నీకు ఇచ్చేశాడు కాబట్టి ఆ ఇచ్చేసిన దానిని దేవుని పక్షంగా కొన్ని నువ్వు చేయగలవు. యేసుక్రీస్తు వారు ఎదుట తన చంపేవాడు రెడీగా ఉన్నాడు, ముద్దు పెట్టుకుంటాడు రెడీగా ఉన్నాడు, తన ముందు తనను అప్పటి వరకు తోడుగా ఉండి వెళ్ళిపోవడానికి శిష్యులు రెడీగా ఉన్నారు. అంత వరకు ప్రేమించిన పదమైనకు అర్థం అది, ఆల్ ఆర్ దేర్, ఆల్ ఆర్ డిపార్టెడ్ పర్వేర్, చల్లా చెదురు అయిపోయారు, ఎవడో నిలబడలేదు. అప్పటి వరకు యేసు వల్ల మేలు పొందలేదా, తిండి తినలేదా, అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యాలు చేయలేదా, ప్రసంగాలు వెళ్ళలేదా, ఫట్ జంప్. ఎందుకంటే తన ముందు ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళని ప్రేమించటం ఎలా సాధ్యం? దేవుని యొక్క బలము, దేవుని సమాధానం యేసు హృదయంలో ఉన్నాయి కాబట్టి ఆ పని చేయటం ఆయనకి సాధ్యం. ఇప్పుడు అదే బలము, అదే సమాధానం ఇప్పుడు నీకున్నాయా లేవా? నీకు దేవుడి యొక్క పద్ధతులు ఇప్పుడు కూడా పక్షపాతం ఉండదు. అమెరికా వాడికైనా ఒకేలా ఉంటాడు, జర్మనీ వాడికైనా, జపాన్ వాడికైనా, ఆంధ్ర వాడికైనా ఒకేలా ఉంటాడు దేవుడు. ఆయన పద్ధతి బైబిల్లో రాసేశాడు. ఇదే పద్ధతి ఆయన తన కుమారుని ఎందు ఏమైతే చేశాడో మనల్ని కూడా సంపూర్ణంగా చేయాలని కోరుకున్నాడు. ద సేమ్ స్ట్రెంగ్త్, సేమ్ ఆన్సర్ టిల్ టుడే. ఈ రోజు నువ్వు పొందుకోవడానికి కూడా ఆయన ఇష్టంగా ఉన్నాడు, నీకు ఇస్తున్నాడు, నువ్వు పొందుకోవడానికి దాన్ని సిద్ధంగా ఉండు. రెండవ విషయాన్ని చూద్దాం. 61:11 వచనం, Psalm 60:1, 60:1 కీర్తనలు 60:1. అమ్మమ్మ ఒక్క నిమిషం, 60:11 చూడండి. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులు జయించుటకు మాకు సహాయము దయచేయము, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించు. మా శత్రువును అణగదొక్కువాడు, ఒకసారి మళ్ళీ చెప్పండి అమ్మా, నా శత్రువును అణగదొక్కువాడు ఆయనే అని చెప్పండి. మళ్ళీ చెప్పండి, నా శత్రువును అణగదొక్కువాడు ఆయనే అని చెప్పండి. నీ శత్రువు ఎవరున్నారో ఆయన చూసి చెప్పండి. ఎవరు నీ ముందు ఎవరున్నారు? ఆ శత్రువు ఎవరు? ఆర్థికమైన సమస్య, ఆరోగ్య సమస్య, నీ జీవితంలో ఇబ్బంది పడుతున్న సమస్య ఏదైతే ఉందో దాన్ని చెప్పు. నిన్ను అణగదొక్కేవాడు నా దేవుడు ఉన్నాడని చెప్పు. మీకున్న బలం ఏంటి? కొన్నిసార్లు ఏమన్నట్టారంటే చిన్నపిల్లలు ఫైట్ చేసేటప్పుడు వాళ్ళ నాన్న డాడీ ఏమన్నా సరైన కనపడరు అనుకోండి, అప్పుడు ఏమంటారు, మా డాడీతో చెప్పానంటే చూసుకోండి, ఏంట్రా మీ డాడీ గొప్ప ఏంట్రా, మా డాడీ పోలీస్, మా డాడీ కరెక్ట్ వచ్చి తెలుసా అంటే పిల్లలకి ఏంటి స్ట్రెంగ్త్? ఆ టైంలో వాడి డాడీ యొక్క స్ట్రెంగ్త్. ఇప్పుడు నీ డాడీ ఏం చెప్తున్నాడు శత్రువుని? ఆమేన్, హల్లెలూయా. నీ పరలోకపు తండ్రి యొక్క పూర్తి బలాన్ని నువ్వు చూడు, పూర్తి బలాన్ని చూడు. శత్రువు యొక్క బలమంతటి ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు? అణగదొక్కగలిగిన వాడని చూడు. ఎంతటి బలమైనా సరే, రైట్, ఎవరి వలన శూరకార్యాలు జరుగుతాయి? దేవుని వలన నీ జీవితంలో ఒక గొప్ప శూరమైన అంటే ధైర్యమైన గొప్ప కార్యము నీకు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నీ విశ్వాస జీవితంలో సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి, వ్యర్థ అనేక ప్రాబ్లమ్స్ నీ ముందు ఉన్నాయి. అయితే యేసు ప్రభు వారు ఎలాగైతే సహాయం చేయ దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడో, దేవుని దగ్గర నుంచి కూడా నువ్వు కూడా దేవుని సహాయాన్ని పొందగలవు. మనుషుల సహాయము వ్యర్థం, హ్యూమన్ హెల్ప్ ఇస్ యూజ్లెస్. మనుషులను ఉపయోగించుకుంటాడు దేవుడు, కానీ మనుషుల మధ్య దేవుని బలాన్ని చూపించాలని కోరుకుంటాడు. బలహీనులలో నుంచి బలాన్ని చూపించి బలవంతుడైన దేవుడిగా మనకి కనపరుచుకుంటున్నాడు. ఇప్పుడు అదే అంటాడు, సో శత్రువులను జయించుటకు నీకు గొప్ప సహాయాన్ని దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏంటి ఆ గొప్ప సహాయం చేస్తాడు? ఎవరైతే దాని దగ్గర ఆయన దగ్గరకు వచ్చారో, దేవుని వలన. ఇప్పుడు నీ జీవితంలో ఏమైనా నాకు నేను ఏమైనా చేయగలుగుతున్నానా? దేవుని వలన అన్ని జరుగుతున్నాయా? సో మనందరికీ తెలుసు, మనము దేవుని వలన పోషించబడుతున్నాం, నడిపించబడుతున్నాం, విడిపించబడుతున్నాం, గొప్ప చేయబడుతున్నాం, స్థిరపరచబడుతున్నాం, పరిస్థితులు అన్నింటిలో ఉనికి కలిగి చెల్లించగలుగుతున్నాం. సో దేవుని వలన మీరు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ శత్రువు యొక్క బలవంతటిని దేవుడు ఏం చేస్తాడు? అణగదొక్కగలడు. సో ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనుషుల యొక్క సహాయము ద్వారా సమస్యను నువ్వు బయటకు తీసుకురావాలనుకునే ప్రదేశంలో దేవుడు తన జీవితంలో నీ జీవితంలో కలుగు చేసుకుంటాడు. ఇప్పుడు నీకు సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది? దేవుని దగ్గర నుంచి దొరుకుతుంది. సో కొండలతోటి కొండలెత్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది? దేహో వలనే కలుగు. సో ఎప్పుడైతే దైవికమైన సహాయాన్ని, దైవికమైన సమాధానాన్ని నువ్వు ఎదురు చూస్తావో, దాన్ని నువ్వు పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు వారు ద్రాక్షరసం అయిపోయింది, అందరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ అమ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చారు, అయ్యా చూడు అయ్యా ఏది అయిపోయింది, చూడు నువ్వు మా ఇంట్లో తక్కువ అయిపోయినప్పుడు అప్పుడప్పుడు భలే చక్కగా చక్కచక్కని చేస్తావు కదా, అలా చెయ్యి. వెంటనే ఆయన ఒక మాట చెప్పాడు, అమ్మ నా పని ఇంకా రాలేదు, కొంచెం టైం ఉండు అన్నాడు. కొంచెం టైం అయిపోయింది, అయిపోయిన తర్వాత ఆమె కంగారు పడుతుంది ఏం చేస్తాడు ఇప్పుడు ఈయన అని. ఆయన అన్నాడు పనులు పిలిచాడు, ఏమన్నాడు మీరు వెళ్ళి నీళ్లు ఆ బాణలు నింపేసేయండి అన్నాడు. వాళ్ళు నీళ్లతో నింపేశారు, వెళ్ళి వడ్డించేయండి అన్నాడు. అప్పుడు ఆయన పని ప్రారంభమైంది. అంటే సమస్యకు సమాధానానికి దేవుని వలన మొదట సూచికరి చేయడానికి యేసు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నీ ఇంట్లో ఆ కరువు, ఆ లేమి, ఆ నెమ్మది లేనితనము, ఆ సమస్య, ఆ వేదన, ఆ ఇరుకు, ఇబ్బంది, కష్టము, నష్టము, కన్నీరు, దుఃఖము, బాధ, బలహీనత, వ్యసనము, శోధన నీ ముందలా నిండిపోయి ఉన్నాయి. అక్కడ దేవుని వలన నా జీవితంలో ఒక గొప్ప కార్యం జరుగుద్ది అని నువ్వు ఎందుకు చెప్పలేవు? ఆ యేసుకి తన ముందందరూ చుట్టిచ్చేసినప్పుడు దేవునికి, దేవుని యొక్క సహాయం ఆయనకి ఎలా దొరికిందో తెలుసా? యేసు ప్రభువారు కూర్చున్నారు, రాస్తున్నారు, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ ఎదురుగా ఉంది, శాస్త్రుల పరిశీలన చూస్తున్నారు, శిష్యులందరూ పక్కన ఉన్నారు. అప్పుడు బోధకుడా నువ్వైతే ఏం చెప్తావు అన్నాడు, ఇరుకు పడిపోయాడని. ఆ పైన వచనాలు ముందు ఆ కాంటెస్ట్ లో ఏముంటుందో తెలుసా? ఆయనను ఇబ్బంది పెట్ట చూస్తున్నారు అనే విషయం మనసు చేసుకొస్తాడు, ఆయనను తప్పులు వెతకడానికి వెతుకుతున్నారని చెప్తూ వస్తాడు. అంటే అంతలాగా బిగించేశారండి. అప్పుడు ఆలోచిస్తున్నాడు, నేను దేవుని వలన ఒక సమాధానాన్ని తెచ్చుకోగలనన్న యేసు తెలిసి దేవుని బలం వైపు ఆశ్రయించాడు. వెంటనే దేవుడు అన్నాడు, మీలో పాపం చేరాడు మొదట రాయండి అని జ్ఞానం కలిగిన మాట బలంగా ఇచ్చేశాడు. ఈరోజు నీ జీవితంలో సమస్యల మధ్య చక్కటి జ్ఞానయుక్తమైన సమాధానం చెప్పే సహాయం దొరుకుద్ది, సమస్యను ఎదుర్కొనే శక్తి దొరుకుద్ది, దేవుని యొక్క బలము కూడా నీ జీవితంలో జరుగుద్ది. యేసు ప్రభు ఎలాగైతే ప్రజలందరికీ సహాయం చేయగలిగి ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగాడో, ఈరోజు నీ జీవితంలో కూడా సమస్య ఎక్కడైతే ఉందో ఆ సమస్యలో నుంచి, నీ నుంచి, నీ నోట్లో నుంచి, నీ మాటలో నుంచి, నీ క్రియలో నుంచి, నీ ఉనికిలో నుంచి ఒక గొప్ప సహాయం చేయబోతున్నాడు. అది దైవికమైన సహాయము, నీ జీవితం ద్వారా అనేక మంది జీవితాల్లో నడిపించడానికి ఇష్టపడతాడు. నిన్ను దేవుడు తన పని కొరకు అదే పని యేసు ప్రభు ఎలా అయితే చేశాడో అలాంటి అద్భుతాలు, అలాంటి ఆశ్చర్యాలు, అలాంటి సూచక్రియలు, అలాంటి మాట్కార్యాలు, అలాంటి విడుదలలు, అలాంటి అద్భుతాలు నీ జీవితం కూడా చేయాలని కోరుకుంటున్నాడు. ద గాడ్ ఈజ్ సేమ్, ఆయన ప్రజలమైన మన గురించి దేవుని యొక్క ప్రణాళిక కూడా శాశ్వతంగా ఉంది. కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా సమస్యను చూసి జడిచిపోకుండా, ఈ సమస్య దేవుని వల్ల నేను గొప్పకారం జరుగుద్ది, దేవుడు నన్ను లేపుతాడు, నిన్ను ఖచ్చితంగా నీ బలమంతుని అనవదొక్కేస్తాడు, నేను దేవుని గురించి దేవుని పక్షంగా నిలబడతానని ప్రతి సమస్యకు చెప్పగలగాలి, ప్రతి ప్రాబ్లంకి చెప్పగలగాలి, ప్రతి సందర్భంలో చెప్పగలగాలి. దేవుని వలన నేను గెలుస్తాను, దేవుని వలన నేను విజయం పొందుతాను, దేవుని వలన దీన్ని అణగదొక్కేస్తాడు నా దేవుడు, నేను దీనిలో గెలుస్తాను. ఒకసారి చెప్పండి, దేవుని వలన బలం దొరుకుద్ది, దేవుని వలన సహాయం దొరుకుద్ది, దేవుడు నాకు సమస్య నుంచి జయమిస్తాడు, అణగదొక్కేలా చేస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాను. నీ జీవితంలో ప్రతి సమయంలో యేసు ఎంత ముఖ్యమైన వాడో నువ్వు అర్థం చేసుకొని ఆ ముఖ్యమైన యేసు నీ జీవితం ద్వారా ఎలా పనిచేయాలనుకుంటున్నాడో అంత గొప్పగా మనం నిలబడడానికి ప్రయత్నించండి. దేవుడు నీకు బలమిచ్చాడు, దేవుడు నీకు ఆ సమాధానం ఇచ్చాడు, దేవుడు నిన్ను ఆ వీతిగా సమాధానంలో నీకు ఒక సమస్యను అణగదొక్కేలాంటి సహాయం కూడా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మూడో విషయం చూద్దాం, 84:11 సామ్ 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునయ్యున్నాడు, యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును, ఎవరు యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మాడు. అంటే ఏం చేస్తాడు? ఎలాంటి పరిస్థితుల్లో యథార్థంగా ఉన్నా దేవుడు నీకు మేలు చేస్తూ ఉంటాడు. ఇది ఎలా ఉంటుందంటే చెప్తాను. పరీక్ష రాయడానికి పిల్లలందరూ వెళ్ళారు, టీచర్ గారు పాఠం చెప్పారు, పరీక్షలన్నీ రాసేశారు. పరీక్షలన్నింటిలోనూ మార్కులు చూస్తే అందరికీ మార్కులు ఎన్నో కొన్ని వస్తాయా రాదా? ఎందుకు? ఒకడికి ఫస్ట్ రావచ్చు, ఒకడికి లాస్ట్ రావచ్చు, కానీ యథార్థంగా ప్రవర్తించే వారికి మేలు కలగక మానదు అనే పదం యొక్క అర్థం చాలా మంది సొంతానికి అర్థం చేసుకుని ఏదైనా గొప్ప జరిగింది అనుకోండి, మేలు జరిగింది అనుకోండి, నేను యథార్థం ఉంటాను కదా అందుకే జగడాకి ఇలా చేశాడని అనుకుంటారు. నిజానికి నీకు చెయ్యాలనుకున్న పోర్షన్ 100, నీకు ఇవ్వాలనుకున్న మార్కులు 100, కానీ నువ్వు చేసిన దానికి దేవుడు నీకు చేసినటువంటి ప్రతిఫలం ఓన్లీ 1/2 మార్కు, లేదా 1 మార్కు, 10 మార్కులు లోపే ఉంటది. అంటే దేవుని యొక్క యథార్థతను మనం చూడలేక మానవ యథార్థతలలో 10 మందిలో నేను బెస్ట్ కదా అని అనేసుకుంటూ ఉంటాడు మానవ నైజం. కాబట్టి దేవుని యొక్క మేలు మనకి మూడో విషయంలో ఆయన మనకి చక్కటి సహాయం 84:11 చెప్తున్నాడు. సూర్యుడు కేడమును అయ్యున్నాడు, యెహోవా కృపయు ఘనత ఇస్తాడు, మేలు చేయకుండా బానడు. దేవుని యొక్క గొప్పతనం ఏంటో చూడండి, కృప ఇస్తాడు, ఘనత ఇస్తాడు, మేలు చేయకుండా మానలేడు. ఆ పదం చెప్పడు మానవుడు కాదు, మానలేడు. కొన్నిసార్లు మనం అంటామండి, అనకుండా ఉండలేకపోతున్నాను ఏంటంటే అనేసాం, కానీ ఆయన వీక్నెస్ ఏంటంటే చెయ్యకుండా ఉండలేడు. హీ ఆల్వేస్ డు ద హెల్ప్. నీకు చేసేస్తా ఉంటాడు, ఎన్ని చేసినా చేసేస్తూ ఉంటాడు, ఇచ్చేస్తూ ఉంటాడు. అది ఆయన బలము, అది ఆయన బలహీనత. తన ప్రజల కొరకు ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి అదే. అయితే యథార్థ ఆయన కృపయు ఘనతను ఆయన మనుషులకు, ఆ పై వచ్చిన సూర్యుడును కేయడమును, ఈ రెండు పదాలకి చిన్న అర్థం ఏంటంటే డే టైం అంతా టార్చ్ లైట్ వేసుకుని తిరిగేవాడు ఎవరు ఉన్నాడా? టార్చ్ లైట్ కానీ కాకడ కానీ పట్టుకుని తిరిగేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఏది పగలు తిరిగితే ఏమనుకుంటారు? లైట్లు వేస్తేనే మన పోలీస్ మున్సిపాలిటీ కంప్లైంట్, లైట్లు వేస్తేనే చూడండి మీరు పట్టించుకోవట్లేదని అనేస్తారు. ఎందుకు? సూర్యుడు ఉన్నాడు, ఈ భూమి మీద విపరీతమైన లైట్ మనకు వచ్చేస్తుంది, మనకు పగలు టార్చ్ లైట్ అవసరలే. మరి రాత్రి వెలిగేవాలంటే ఏం కావాలి? నీకు వెలుగు టార్చ్ లైట్ కావాలి, లేక కాగడా కావాలి. అది కేయడము అనగా చీకటిలో దారి చూపించేది, వెలుగై ఉండేది. ఇప్పుడు దేవుడు సూర్యుడి స్థానంలోకి వచ్చేసాడు అంటే ఎప్పుడు? ఆల్ ద డే టైం. కాగడా స్థానంలోకి వచ్చేసాడు అంటే ఎప్పుడు? ఆల్ ద నైట్ టైం. పగలు రాత్రి ఇప్పుడు నీ చీకటే ఉంటుందా? నా బ్రతుకు వెలుగులో ఉంటుంది. నువ్వేం చేసినా ఆయన కనపడద్ది, నువ్వు ఎలా చేసినా ఆయన కనపడద్ది, నువ్వు ఎలాంటి ఆసక్తి నాది కొరకు ఎదురు చూస్తున్నావో ఆయన చూస్తా ఉంటాడు. ఆయనే నాకు పగలున్నాడు రాత్రి ఉన్నాడు, ఎప్పుడు నేను దేనికి కూడా భయపడక్కర్లే. వెలుగుగా ఉండడం ద్వారా దేవుని యొక్క జీవితం క్రైస్తవ జీవితంలో మానవులకి ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. నువ్వు చీకట్లో ఉన్నావు అనుకోండి, ఇప్పుడు ఇదంతా లైట్ ఆపేస్తాను, చీకటి అయిపోయింది, కానీ వెలుగు వచ్చిన తర్వాత చీకట్లో ఉన్నది బయటపడతలేదా? వెలుగుకి చీకటికి మధ్యలో ఒకటే కారణం ఏంటంటే చీకటి అనే ప్రాంతంలో వెలుగు ఆవరించబడలేదు. ఇప్పుడు రహస్యంగా ఉన్నది ఏదైతే ఉందో అది చీకట్లో ఉండిపోయింది. వెలుగు వచ్చినప్పుడు రహస్యం బట్టబయలైపోయింది. సూర్యుడు కాంతి, అలాగే కేయడము యొక్క కాంతి, డే అండ్ నైట్ నువ్వు వెలుగులో ఉన్నావు. అప్పుడు నీకు రహస్యమైన ఉంటుందా? దేవుడు నీకేమైనా దాచిపెడతాడా? చీకటిగా ఉండే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఎవడైనా వచ్చి నిన్ను దాడి చేయగలడా? దొంగతనంగా వచ్చి ఎక్కడి నుంచి వచ్చినా నీకు కనబడేలా చేస్తాడు దేవుడు. అది యథార్థవంతులకు సహాయం మేలు. నీ జీవితంలో దేవుడు యథార్థవంతులకు మేలు చేయడం ఏంటంటే నీకు కీడు చేయని ఉద్దేశించిన పరిస్థితులు రాకుండా చేస్తాడు, వచ్చినా అది నీకు కనపడేలా చేస్తాడు, వచ్చినా అది కనపడడం ద్వారా దొరికిపోతాను భయపడతాను అనే విషయం వాళ్ళకి కనపడేలాగా చేసేస్తాడు. సో అప్పుడు నీకే కీడు చేయడు, అది మేలు అవుతుంది. నిన్న హైదరాబాద్ లో ఒక సంఘటన జరిగింది. పబ్లిక్ గా తిరుగుతున్న ఏరియాలో ఇద్దరు హెల్మెట్లు వేసుకున్న వ్యక్తులు పల్సర్ బండి మీద ఒక అమ్మాయి మెడలో చైన్ లాక్కుని పారిపోతున్నారు. అదే స్పాట్ లో అక్కడ ఉన్నటువంటి మఫ్టీలో ఆల్రెడీ యాంటీ స్నాచింగ్ డిపార్ట్మెంట్ అంటే ఆల్రెడీ చైన్ దొంగతనాలకు కావాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తయారు చేశారు హైదరాబాద్ లో. వాళ్ళు అక్కడే ఉన్నారు, మఫ్టీలో అక్కడే ఉన్నారు. వెనకాతులున్న తుపాకీని తీసి వాడిని షూట్అవుట్ చేశారు. బట్ అది తగిలిందో లేదో తెలియదు, తగిలి ఉంటుంది అనుకుంటున్నారు. ఇలా పాళ్ళు పారిపోయి ఇళ్ళు పరిగెత్తారు, ఏదో జరిగింది. ఇప్పుడు ఆ దొంగ వస్తున్నాడు అనే విషయం ఆవిడికి తెలిస్తే ఆమె ఎలక్ట్రిక్ ఉంటుందా లేదా? సహాయం ఏంటో తెలుసా? దేవుడు యథార్థవంతులకు చేసే సహాయం ఏంటో తెలుసా? అలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు నీకు కావాల్సిన మెలకునివ్వడం, నిన్ను నిద్రపోకుండా కాచుకోవటం. ఆయన దివారాత్రాలు మెలకుగా కులుకుడు, నిద్రపోని వాడుగా నీ విషయంలో కలుగు చేసుకుంటూ ఉండడం. మరొకటి, నీ ప్రాణములకు లేక నీ కాలుకి రాయి తగలకుండా ఎత్తుపట్టుకోవడానికి దేవదూతల పరిచర్యను కాపలా చేయటం. ప్రతిసారి నీకు చేసే మేలు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాడు. అందుకే చీకటిలో ఉండడు, ఆ మేలు చేయటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అందువల్ల నువ్వెప్పుడు కూడా మేలు పొందుతూ ఉంటావు కాబట్టి తప్పకుండా నువ్వు చేయగలిగేటట్లు దేవునికి నీకు సహాయం ఉపయోగపడదు. యేసు ప్రభు వారిని మనం ఎందుకు వెంబడించాలి? యేసు ప్రభు చెప్పినట్లు ఎందుకు వినాలి? యేసు ప్రభు వారు చెప్పినట్లు ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? ఆయన నీకు ఇవన్నీ చేశాడు కాబట్టి నువ్వు ఆయనకి చెయ్యాలి. 10 సార్లు ఒక వ్యక్తిని నువ్వు నా త్వర నువ్వు పిలిచినప్పుడు 10 సార్లు ఆ వ్యక్తి నీతో వచ్చిన తర్వాత ఒకసారి ఆయన పిలిస్తే నువ్వు వెళ్ళాలా వద్దా? ఎందుకు 10 సార్లు వచ్చా నీతో, నువ్వు ఎందుకు రావు నాతో? అప్పుడు రావాలి, ఇది పబ్లిక్ డిమాండ్. అలాంటిది ప్రభువు నీకు ఇచ్చేటువంటి ఉపకారాలు, ప్రభువు నీకు చేసే మేలు, ప్రభువు నీకు చేసే సహాయాన్ని నువ్వు గుర్తించినప్పుడు నువ్వు మానకుండా ఉండలేవు. ఎలా ఆగుతావు? ఎందుకనంటే ఆయన నీకు కృపిస్తాడంట, రెండవది ఘనత కూడా ఇస్తాడంట. ఆయన అనుగ్రహిస్తాడు, ఆయన ఇస్తాడు కాదు అనుగ్రహిస్తాడు. అనుగ్రహము అనగా నీవు ఎదురు చూడని పరిస్థితుల్లో నీ దగ్గరకు వాటిని ఉచితంగా ఇవ్వడం, అడిగితే తీసుకోవడం కాదు. ఇది అడగకుండా నీకు ఇచ్చేది అనుగ్రహం. ఆయన నీ జీవితంలోనికే వచ్చి ఇచ్చేస్తానికి ఇష్టపడుతున్నాడు. ఎంత చక్కగా ఇస్తాడంట, కృపిస్తాడు, రెండోది నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ఈ రోజు నేను అవమానపరచబడ్డాను, రేపు తల ఎత్తుకునేలా చేస్తాడు. ఈ రోజు నేను దుఃఖంతో ఉన్నాను, రేపు నీ కన్నీటిని తుడుస్తాడు. ఈ రోజు నా హృదయం అంతా వేదంతో నిండి ఉంది, రేపు నీ జీవితంలో పూదండ ధరణిగా ఉంది. ఈ రోజు నా బ్రతుకులో నేను నలిగిపోతున్నాను, వేదంతో ఉన్నాను, చింతిస్తూ ఉన్నాను, నా అవమానంతో ఉన్నాను, నా పాత్ర నిండి పొర్లిపోతుంది, కన్నీటితో నేను ఆహారం అయిపోతుంది. అవును, రేపటి దినం నీకు ఘనత సిద్ధంగా ఉంచాడు దేవుడు. ఈ రోజు నువ్వు పడుతున్నావు, రేపటి దినం దేవుడు నిన్ను లేపాలని ఆశపడతా ఉన్నాడు. ప్రతి సందర్భంలో నీ హృదయం నీతో చెప్పే విషయాలని దేవుని యొక్క మాటతో నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. నేనేం చేయాల్సి ఉంటుంది? దేవుడు నన్ను కృపణిస్తాడు, దేవుడు నన్ను ఘనపరుస్తాడు. ఇప్పుడు నేను తిరగబడతాను. దేవుడు నిన్ను కృప ఇచ్చి ఘనపరచాలి అంటే నీ జీవితంలో నువ్వు తినాల్సింది, తాగాల్సిన పాత్ర ఏమై ఉంటుంది? అది అవమానపు పాత్రగా మారుతుంది, అది కన్నీటి రోదనగా మారుతుంది, వేదనగానే ఉంటుంది. ఈ రోజు నేను ఆ పాత్రలోకి వెళితేనే రేపటి దినం ఇది పొందుకోవడానికి నాకు అర్హత దొరుకుద్ది. కాబట్టి నీ విశ్వాస జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకి నీవు దేవుని పక్షమైన కృప, దేవుని పక్షమైన ఘనత పొందాలి అని అంటే దైవ పక్షమైన శ్రమను కూడా సంతోషంగా తీసుకోవటానికి ఇష్టపడాలి. యేసుక్రీస్తు వారు వధించబడిన గొర్రెపిల్లగా ప్రకటన గ్రంథంలో ఆయన పుస్తకాలు విప్పి అధికారం ఇచ్చినప్పుడు ప్రజలందరూ అన్నారంట, ఏంటి ఈయనకి ఎందుకు ఇస్తున్నావు అంటే, సర్వాధికారియు సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడైనటువంటి ఆ గొర్రెపిల్ల ఎందుకు అనంటే, ఆయన చేసిన పని సర్వలోకానికి ఆయన తన ప్రాణమును పెట్టాడు, అంతగా అతను తగ్గించుకున్నాడు కాబట్టి ఇంతగా అతన్ని గణపరుస్తున్నానని చెప్పి దేవుడు అక్కడ సాక్ష్యమిస్తున్నాడు. ఈ రోజు నీ జీవితంలో ఒకవేళ దైవుని యొక్క శ్రమలు నువ్వు నడిచినట్లయితే నీకిచ్చే కృప వేరు, నీకిచ్చే ఘనత వేరు, నిన్ను గొప్ప చేసే శక్తి వేరు. ఆ సంపూర్ణత కొరకు నువ్వు ఎదురు చూడడానికి దేవుడు నిన్ను బలపరుస్తాడు. యాకోబు పత్రిక 4:6 James 4:6 కాదు కాని ఆయన ఎక్కువ ఏమిచ్చును, ఎక్కువ కృప ఇచ్చును, అందుచేత దేవుడు అహంకారాన్ని ఎదురించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్తున్నది. ఎంత కృప ఇస్తాడట? చాలా కాదు, ఎక్కువ అంటే ఎంత? నువ్వు ఎంతైతే లిమిట్ అనుకుంటావో, ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసి సరిపోద్ది అనుకుంటావో దానికంటే పైన వచ్చేది ఎక్కువ, ఎక్కువ. అదే ఆటో వాళ్ళు మీటర్ మీద అంటారు కదా, మీటర్ మీద కాదు ఇది, ఇది ఎక్కువ. ఎంత ఎక్కువ కృపణిస్తాడని బైబిల్ చెప్తుంది. మామూలుగా అయితే మనం వీడికి ఎంతకంటే సాలే ఇంకా అక్కర్లేదని అనుకుంటాం, కానీ దేవుడు అనుకుంటాడంటే వీడికి ఎంతకంటే ఎక్కువ ఇస్తే బాగుంటుంది అనుకుంటాడంట. దేవునికి స్తోత్రం, నీకు ఆ అధికమైన కృపనిచ్చి నిన్ను గొప్ప చేయటం దేవుని యొక్క ఉద్దేశం. పిల్లరా, అంటే ఆయన అంతగా అంత వరకు మనుషుల్ని ప్రేమించగలిగేటప్పుడు దేవుని దగ్గర నుంచి ఆయన ఎలా అయితే కృపను పొందుకున్నాడో అంతే కృపను మనకు కూడా ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు యేసు చేసినట్లు నువ్వు కూడా చేయగలవు, యేసు అంత వరకు ప్రేమించినట్లు నువ్వు కూడా ప్రేమించగలవు, అంత వరకు ఆయన ప్రజలతో తన సంపూర్ణతను ఇవ్వగలిగినట్లు నువ్వు కూడా ఇచ్చుకోగలవు. అంతేగాని యేసు ప్రభు చేశాడు, ఆయన దేవుడు కొడుకు కాబట్టి ఆయన చేశాడు, మనం మానవులు మనం చేయలేము అనుకోవటానికి బైబిల్ నీకు సమర్థించటం లేదు. ఆ విషయాన్ని గుర్తించండి. 4వ విషయాన్ని చూద్దాం. 85వ కీర్తన 12వ వచనం 85:12 యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ఏమిస్తాడు? ఏమిస్తాడు? ఎలాంటిది ఇస్తాడు? యెహోవా ఉత్తమమైన దాన్ని. ఒకసారి చెప్పండి, నాకు ఉత్తమమైనది ఇస్తాడు, నా ఇంటికి ఉత్తమమైనది ఇస్తాడు, నా కుటుంబానికి ఉత్తమమైనది ఇస్తాడు, నా జీవితానికి ఉత్తమమైనది ఇస్తాడు. ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదే అనకండి, దేవుడు నాకు ఇచ్చేది ఉత్తమమైందని చెప్పండి. ఈవెన్ అది ఎంత చీప్దైనా కూడా నువ్వు ఒకటే చెప్పు, దేవుడు నాకు ఉత్తమమైనది ఇస్తాడు, ఇది నాకు ఇచ్చాడు అని చెప్పండి. దేవుని దగ్గర అన్నీ ఉన్నాయండి, ఏదైనా నీకు ఇవ్వడానికి ఆయన వెనకాడండి. అన్ని విషయాల్లో ఆయన ఉత్తమమైనది నీకు ఇవ్వడానికి ఇష్టపడేటప్పుడు ఎందుకు మీరు చూసేటప్పుడు కొంతమంది రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ అంటే ప్రతిదానికి వాళ్ళకు చెప్పడానికి కావాల్సిన చక్కటి సహేతుకత లేక చక్కటి నిర్ణయ కారణము ఉంటుంది. ఈ సహేతుకతను బట్టి ఇది కావాలి, ఇది తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు అనేటువంటి నిర్ణయాలు మన దగ్గర ఉంటాయి. ఏమండి, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, నేను 200 రూపాయలు వస్తువుని ఆశించగలనా? ఆశించగలనా? ఆశించలేం. కోరుకుంటే ఏమవుతుంది? అది అత్యాశ దురాశ, అత్యాశ దురాశ కాదు అత్యాశ అయిపోదు. అయినా నా మనస్సు చంపుకోవడానికి ఇష్టపడలేదు. 50 ఉంది కానీ 200 నువ్వు ఇస్తావు ప్రభా, నువ్వు ఎలాగే నేను తెచ్చేస్తాను అది ఇలా చేస్తావు ప్రభా, నువ్వు ఉత్తమమైన నన్ను ఇస్తావు ప్రభా, నాకు నువ్వు ఎలా ఒకలాగా నాకు కృపిస్తావు, నన్ను ఎలాగా నాకు అది ఇచ్చేస్తావు, నాకు సంతోషం అని అన్నావు అనుకోండి, నీవు మనుషుల ద్వారా నీకు గొప్ప సహాయాన్ని పంపుతాడు. జాగ్రత్తగా లాజిక్ ఆఫ్ గాడ్, మనుషుల ద్వారా సహాయాన్ని పంపిస్తాడు. వెంటనే మనుషులు నీ దగ్గరికి వచ్చి నువ్వు అడగకుండానే, నువ్వైతే నువ్వు ఎదురు చూస్తున్నావు అనే విషయం వాళ్ళతో దేవుడు మాట్లాడి, ఇదిగో నా సహోదరు ఎదురు చూస్తుంది, ఏలి ఆహారం కొరకు ఎదురు చూస్తున్నట్టు తెల్లు రొట్టి తీసుకెళ్ళి ఇచ్చే, మనిషి అయితే తినేస్తాడని కాకిచ్చాడు, నువ్వు వెళ్ళి ఇచ్చే అన్నాడు. తీసుకెళ్లి నన్ను ఇచ్చేసాడు. అది తీసుకెళ్లి ఇచ్చేసేటప్పుడు నీకేం చేస్తాడంటే ఆ డబ్బులు చేతిలో కొంచెం పంపిస్తాడు, నీకు 50 ఉంది 150 తీసుకో అని చెప్పి నీకు ఇవ్వాల్సిన బాకీ వసూలాగా వస్తుంది. అది నువ్వు ఆ వెళ్ళిపోయి దేవుని స్తోత్రం, దేవుడు నాకు ఇచ్చాడని నువ్వు చేసేసుకుంటావు. దేవుని సహాయం ఎలా దొరుకుతుందో తెలుసా? ఇది కూడా దేవుని సహాయమే. నువ్వు ఎదురు చూస్తున్న ఆ 200 రూపాయలు విలువైనది ఏదైతే ఉందో అది నీ ఇంటికి పంపించేస్తాడు. నువ్వు 50 రూపాయలు కూడా ఖర్చు పెట్టక్కర్లే. ఏది కావాలి నీకు? ద బెస్ట్, ద ఉత్తమమైనది నువ్వు చేతులు దేవుని చేతుల నుంచి తీసుకోవడం ప్రారంభిస్తే పుట్టింటి చుట్టూ తిరగవు, నోట కట్టుకురావు కారం ఉప్పు, అక్కడికి వెళ్ళి ఆలేస్తారా ఈ తెస్తారా అని కూడా ఎదురు చూడవు. ఏంటి ఆలోచన? గాడ్ ఈజ్ మై ప్రొవైడర్, యెహోవా జైరే, యెహోవా చూచుకును, ఆయన నన్ను పోషించగలడు, ఆయన నాకు నడిపించే సమర్థత కలిగిన వాడు, నా కుటుంబం పట్ల ఆయనకు ప్రణాళిక ఉంది, నా భర్త పట్ల, నా భార్య పట్ల, నా పిల్లల పట్ల, నా జీవితంలో ఉన్న ప్రతి వ్యక్తి పట్ల ఆయనకున్న సంకల్పాలు ఉత్తమమైనవి, ఆయన ఉత్తమమైన నాకు ఇస్తాడు. ఎప్పుడు చెప్పగలను ఆ విషయం? నువ్వు యేసులా ప్రేమించడం ప్రారంభిస్తే. లేకపోతే నువ్వు ఆ బాధ చెప్పలేవు. ఏమంటారు తెలుసా? ఒక భర్త అన్నాడు, కానీ పాస్టర్ గారు ఎన్ని సంబంధాలు వచ్చాయండి నాకు అన్నాడు. అదే ఇప్పుడు ఏంటి, నీ పెళ్ళయింది కదా, నీకు ఎల్లడి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, నీ ప్రాబ్లం ఏంటి? ఏంటి ప్రాబ్లం? పిల్లమే ప్రాబ్లం. ఎందుకు నీ భార్య నీకు ప్రాబ్లం? నాకు వచ్చిన సంబంధాలు సగం నీకేం తెలుసు? ఆ పాస్టర్ గారు మాటిని బుక్ అయిపోయిన అనవసరంగా. చూడండి ఇది ఎలా తయారైందో, ఈ మొండిది ఎందో తిరగదు, చేయదు చేయదు. భార్యని అడిగితే ఏమంటది? ఆ బోడి పెద్ద, నాకే కలెక్టర్ సంబంధాలు వచ్చి అని ఈడే అయ్యేసే కదా, అందుకే కలెక్టర్ సంబంధం వస్తుంది, నాకు అలా వచ్చింది ఎలా వచ్చింది. ఉత్తమమైంది నీ జీవితంలో నీకేది ఉత్తమమైందో చూసాడు, అది ఇచ్చాడు. ఒకసారి చెప్పు, ఆల్రెడీ దేవుడు నాకేది ఉత్తమమైంది అది ఇచ్చేసాడు. నువ్వు పగటగల్ల కనుకో, నువ్వు ఊహలు ఊహించుకో, అదేదో వస్తే ఉత్తమమైంది అనుకుని భ్రమపడకు. అందుకే నీ భర్త విషయంలో కానీ, నీ భార్య విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ ఉద్యోగ విషయంలో కానీ సాటిస్ఫాక్షన్, సంతోషమైన సంతృప్తిని జీవితంలో లేకపోవడం వల్ల దేవుడు ఇచ్చేది ఉత్తమమైనది నీకు కనబడదు, నీకు రాదు. ఎందుకు? నీ హృదయంలో తృప్తి పొందించేటువంటి సంతోషానికి కావాల్సిన కారణపు జీవనదే లేకపోయినప్పుడు నీకు ఎన్ని ఊటలు పుడితే నీకు ఉపయోగమే ఉంది, దిండిపోతుంటాయి నీ హృదయంలో. ఏదున్నా నాకు అది లేదు, నాకు అది లేదు, నాకు అది లేదు. ఎందుకు ఈ బలహీనత? నీ హృదయంలో దేవుని పక్షమైనటువంటి ఆ ఉత్తమత్వాన్ని తీసుకున్న లక్షణం కృతజ్ఞతగా లేదు. కొంతమంది అంటారు, మా ఐదారి పిల్లలు అమ్మ, మా ఐదారి పిల్లలు గర్భఫలం ఎవడదండి, ఎవరిచ్చింది? మా ఐదారి పిల్లలా? రమా సంతాన సాఫల్య కేంద్రం దగ్గరికి వెళ్ళి చూడండి, లక్ష బట్టలు వెళ్ళి నుంచుంటారు. వెళ్ళి రాజుగారి హాస్పిటల్ దగ్గర నుంచోండి, పొన్నమర్గ అదే జిల్లా పరిషత్ జంక్షన్ దగ్గర, విజయ మెడికల్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి, చైతన్య ల్యాబ్ల దగ్గరికి వెళ్ళండి. ఎంతమంది అలాగా టెస్టులు 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 చేస్తున్నారు. నీ జీవితంలో నీకు ఇచ్చింది ఉత్తమమైనది ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పు. నీ బిడ్డల్ని దేవుడు ఉత్తమమైన వాటిని ఇచ్చాడు. వాళ్ళు తిరుగుబాటు చేశారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు లోకంలో ఉన్నారు, వాళ్ళు చెడు పనులు చేస్తున్నారు, చెడ్డ సాహసాలకు వెళ్ళిపోయారు, నీ మాట వినట్లేదు, అది నీ పెంపకం లోపం, దేవుని లోపం కాదు, నీ భక్తి లోపం. రే ముద్ర జమ లేచి నీ పిల్లల ప్రకాంగలు మొదలుపెట్టు, నీ పిల్లల మాట వింటారు. ఆహా, పొద్దున్న రాత్రి 2 గంటల వరకు సీరియల్ చూసి తెల్లారి పడుకుంటే నీ పిల్లలు నీ మాట వింటాడు, నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తాడు లేదా వైట్ మెయిల్ చేస్తాడు. ప్రతిసారి నీ హృదయంలో నీకు అర్థం అవ్వాలి, ప్రతి సందర్భంలో దేవుడు నాకు ఉత్తమమైంది ఇస్తాడు, దేవుడు నాకు ఉత్తమమైంది ఇస్తాడు, దేవుడు నాకు ఉత్తమమైంది ఇచ్చేసాడు. ఆయన అనుగ్రహించేవి ఏవైనా ఉత్తమమైనవే, చీప్ లేవు ఆయన దగ్గర, సెకండరీ గ్రేడ్ లేదు, సూక్ష్మ లోపాలు లేవు, తక్కువగా తక్కువ స్థాయిలో కనిపించేవి లేవు. ద బెస్ట్, ద బెస్ట్, ద బెస్ట్. నీ దేవుడు ద బెస్ట్, ఆయన ఇచ్చేది ది బెస్టే. ఉత్తమమైన రాజు తన ఐశ్వర్యం బట్టి దీవిస్తాడని చెప్తుంది బైబిల్. కాబట్టి తప్పక ఆయన తన మహిమలో మీ ప్రతి అవసరం తీర్చేయగలిగిన దేవుడు. అందుకే ఉత్తమమైనది నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. 119:91 119:71 నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు నాకు శ్రమ ఎందుకు నాకు. నేను దేవుడు తన గనక శ్రమే గనక ఇస్తే ఒక భక్తుడు అంటాడు, ప్రభువా నీవు ఉన్న నరకమైన నాకు కావాలి, నువ్వు లేని పరలోకం కూడా నాకు వద్దన్నాడు. పరలోకంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడని చెప్పిన. కానీ పరలోకంలో ఒకవేళ ప్రభువు లేకుండా ప్రభువే గనక నరకంలో ఉంటే నరకంలో ఏముంటుంది చెప్పండి? నిత్యాగ్ని పురుగు చావదు, అగ్ని ఆరదు, శ్రమయు పళ్ళు కొరుకుటయు ఏడుపు అంటారు. అక్కడ కనుక నువ్వు ఉంటే ప్రభువా నేను అక్కడికి వచ్చేస్తాను నీతో. పరలోకం అంతా నీతి సమాధానం కలిగి ఉంటది. ఎండ ఉండదు అక్కడ, వేడి ఉండదు, చలికి దుప్పటక్కర్లేదు, నీకు ఇంటి మీద టాప్ ఏ ఉండదు, అంతా ప్రశాంతంగా నిశ్చలమైన ప్రతి అక్కడ నువ్వు ఉండవనుకో నాకు అది వద్దు ప్రభు అంటాడు. ఏంటి భక్తుని కట శ్రమ పొందుట మేలు. దేవుని ద్వారా శ్రమ పొందుట అనేటువంటి లక్షణం నువ్వు నేర్చుకోగలిగితే దేవుని కొరకు శ్రమ పొందుట నీకు మేలుగా మలిచేటట్లు దేవుడు చేసేస్తాడు. అది ఉత్తమమైన దాన్ని నీకు ఇవ్వాలనుకుంటాడు. ఏమండి, సాధారణంగా ఆఫీస్లో 10 మంది పనిచేస్తున్నారు. ఈ 10 మంది పనిచేస్తున్న దానికంటే ఒక వ్యక్తి బాగా ఎక్కువ కష్టపడుతున్నాడు. బాగా ఎక్కువ కష్టపడడం అంటే ఇంచుమించు 9 మంది చేసే పనికి 4 గింతల పని అతను ఒకడు చేస్తున్నాడు. అన్ని పనులు చేస్తాడు, అన్నిటికీ సహాయం చేస్తాడు, బయటికి వెళ్తాడు, కష్టపడతాడు, ఆఫీస్ యొక్క ప్రతి బాధ్యత తీసుకుంటాడు, అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఎవరికి ప్రమోషన్ న్యాయ సమ్మతం, సముచితం? అందరికి ఇచ్చిన ప్రమోషన్ ఇవ్వడం బెటరా, ఇతరకు ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ వేయడం బెటరా? మిగిలిన 10 మంది కన్నా ఈ వ్యక్తి ఎక్కువ పని, నమ్మకత్వం, బాధ్యత, చొరవ, సంపూర్ణమైన సహకారం, అన్ని లక్షణాలు కలిగి శ్రమ పొందుతున్న ఆ వ్యక్తికి ఇస్తే ఎవరైనా కాదంటారా? అర్హత లేకుండా అంతా టేబుల్ మీద కూర్చుని ఆడుగుడు ప్రమోషన్ తీసుకుంటే అడుగు మాట్లాడుకుంటావు మాట్లాడుకోమా? క్రైస్తవుడుగా దేవుని పక్షంగా శ్రమ పొందుట నీ జీవితంలో ఉత్తమమైన వాటిని తీసుకోవటానికి అర్హత అది భక్తుడు చెప్తున్నాడు. ఏ పెయిన్ అయినా ప్రభు కొరకు నువ్వు తీసుకుంటే, ఏ నొప్పి అయినా నువ్వు భరిస్తే, ఏ వేదనైనా నువ్వు తీసుకుంటే, ఏ బాధ అయినా నీ హృదయమైన పడితే, క్రీస్తు కొరకు అయినటువంటి నింద గొప్ప భాగ్యం అని ఎంచితే దేవుడు నీకు గొప్ప మేలు చేయటానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టంగానే ఉన్నాడు. 133 కీర్తన మొదటి వచనం, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమైంది. ఏంటట నేను మేలు అనే పదం గురించి చెప్తున్నాను? దేవుడు నీకు ఉత్తమమైన దాన్ని చేసేటప్పుడు బెస్ట్ చేయడానికి ఇష్టపడతాడు. ఇట్స్ నాట్ ఎ సాఫ్ట్, ఇట్స్ నాట్ ఎ స్మాల్, ఇట్స్ నాట్ ఎ టిని, ఇట్స్ ద బెస్ట్. అయితే ఆ విషయంలో దేవుడు మేలుకరముగా మహిమకరముగా ఆయన మన జీవితంలో చేయగలిగేటట్లు ఐక్యత కలిగి చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆల్వేస్ యూనిటీ, ఆల్వేస్ విత్ వన్ అకార్డ్, విత్ వన్ మైండ్, విత్ వన్ వర్డ్, విత్ వన్ బాడీ. ప్రతిసారి ఐక్యత అనేది క్రీస్తు యొక్క గొప్ప సహాయం. 12 మంది ఎదురుగా వచ్చి పక్కన నిలబడి తిన్నవన్నీ తిని చేయాల్సినవన్నీ చేసి అది ముద్దెట్టేశాడు. ఎవరు? బెదర్ యోధ ముద్దు పెట్టేశాడు. ముద్దు పెట్టేసిన వెంటనే మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు? కత్తిరించాడు పేతురు. ఈజీ ఆ మొల్లని వాడు చెవి నరికిస్తే యేసుప్రభువే ఏంట్రా నువ్వు ఎలా చేస్తావు నాతో ఉన్నావు కదా అని చెప్పి తీసుకెళ్ళి మన చెవి ఎత్తికి దాని గురించి ఎందుకు అలా ఫీల్ అవ్వకూడదు, ఆ పేతురు అలా రెస్పాండ్ అవ్వకూడదు, నువ్వు కాస్త ఫ్రీగా ఉండాలి, ఎందుకంత అగ్రెసివ్నెస్, నీ ప్రతిదానిలో ఆ కోపం ఎక్కువైపోయింది, తోడుకో కొద్దిసేపు ఉండు అన్నాడు. ఆ తర్వాత పేతురు కనపడలేదు. యేసుప్రభువు ఇతరు హీడేటి నువ్వు పొడిచోడు ఎక్కడ ఉన్నాడు? సిలువ ఎక్కేంత వరకు భయ దూరంగానే ఉన్నాడు. ముమ్మారు నువ్వు ఎవడవా? అంటే చాలా సార్లు యేసు పక్షంగా ఐక్యతగా ఉండని ఆ 12 మందిని ఆయన ఒకే రకంగా ప్రేమించుకుంటూ వస్తున్నాడు. చూడండి అంత వరకు ఆయన ఏం చేశాడంట, నువ్వు డీవియేట్ అవుతున్నప్పుడు, నువ్వు పక్కకి వెళ్తున్నప్పుడు, నువ్వు తొలగిపోతున్నప్పుడు, నువ్వు జారిపోతున్నప్పుడు, నువ్వు ముందుకు వెళ్ళిపోతున్న ప్రయత్నం చేస్తున్నప్పుడు, నువ్వు విడిపోతుండేటప్పుడు ప్రభు నీ గురించి చేసే ఒకే ఒక ఆలోచన ఏంటి? మేలు. ఆ మేలు ఐక్యత. ఎందుకు? ఎందుకలా? ప్రతిసారి ఆయన ప్రేమించేటప్పుడు ఒక విషయం అర్థమైంది యేసుప్రభువుకి, వీడు పొడిచాడు గాని, వీడు తిన్నగా తిరగబడ్డాడు గాని, వీళ్ళందరూ నా పక్క నుండి మీకెందుకు ప్రభువా, ఎక్కడికైనా పదని మేము కూడా వచ్చేస్తాం అంటున్నారు గాని వీళ్ళెవ్వరూ ఉండరు. వీళ్ళు నా మీద వ్యతిరేకంగా నిలబడుతున్న సమయంలో నేను వీళ్ళు ఎలా ప్రేమించాలి అని అంటే వంగి కాళ్ళు కడిగి నడుముకి తువాలు కట్టుకుని ఇలాగ చెయ్యాలి అని చెప్పాడు. అలాంటి పని, అలాంటి పరిస్థితి మన హృదయంలో ఎలాంటి ఆలోచన కలిగిస్తుంది? ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాయి? దైవపక్షమైన సమాధానపు మేలు ప్రతి జీవితంలో కూడా దేవుడు అనుభవించేలాగా చేయటానికి ఇచ్చేటువంటి గొప్ప లక్షణం ఐక్యత. 147:1 147 కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్ర గానము చేయటం మంచిది. ఇది మనోహరము, స్తోత్రము చేయట ఓపిదము. క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కాల్డ్ చర్చ్, రిలీజియస్ ఆర్గనైజేషన్ కాల్డ్ చర్చ్ అనేటువంటి విషయంలో ఒక గొప్ప సంఘటన ఈ క్రైస్తవులు పాటలు పాడడానికి ఆధారమైన వాక్యం 147:1. ఎందుకు పాటలు పాడాలి? ఎందుకు దేవుని మహింపరచాలి? ఎందుకు దేవుని ఆరాధించాలి? దట్స్ అ కౌంటర్ వర్డ్ ద గాడ్ సెడ్. ఇది ఒప్పిదము, ఇది మంచిది, ఇది మేలు, ఇది నువ్వు ఇలా చేయటం ద్వారా నీ జీవితానికి ఒక గొప్ప మేలుంది. కాబట్టి నువ్వు పాటలు పాడుకో, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవునికి కీర్తనలు పాడు, దేవునికి హృదయపూర్వకమైన ఆరాధన చేయి. అందుకే ఒప్పిదము అనేటువంటి మాట మనకు అర్థం చేసుకోవడం ఏంటంటే, మంచిదైన దేవునికి, మంచివాడైన దేవునికి మంచిగా మనము స్తోత్ర గానము చేయటం మంచి. దేవుని స్తుతించటం, దేవుని ఆరాధించటం, దేవుని మహింపరచటం, దేవుని కీర్తించటం, ఇవి మంచి లక్షణాలు. నువ్వు ఏ వయసులో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీకు వచ్చినా నీకు రాకపోయినా నువ్వు మాత్రం స్తుతించుట మంచిది. మా చర్చ్ లో ఒక అబ్బాయి ఉన్నాడు, మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి, మరి అంటాడు. అంతసేపు ఆలోచించాడు, ఆలోచన కాదు అది నట్టి, ఇట్స్ లాంగ్ గ్యాప్ స్టామరింగ్. కానీ మామూలుగా ఇలా నడుస్తుంటాడు, కృపామయుడా అంటాడు ఒకసారి. యువేంద్రయుడికైనా అటు చూస్తే అది పారబాడేడని అర్థం అవుతుంది మనకి. ఒక్క నిమిషాలు కృపమయుడే అంటాడు, జీవము అంటాడు. ఆడికి ఏదో పాట గుర్తొచ్చింది, అది ఇచ్చేస్తాడు. ఇది ఏంట్రా బాబు, వీడికి ఏదో డిజార్డర్ ఉన్నట్టు ఉందని చెప్పి అని పిలిచి కూర్చోబెట్టి, ఏంట్రా ఇందాక కాకేసావు అంటే, ఎప్పుడు వేసాను నేనేం కాకేలేదు అన్నాడు. కాదు నువ్వు కరిసావు కదా అని అంటే, పాట పాడుకున్నాను యా అన్నాడు. పాట కాదురా దానికి ఒక రాగము అని అంటే, నాకు అలాగే వచ్చు అన్నాడు. దేవునికి స్తుతించేటప్పుడు మంచి రాగంతో పాడండి, మంచి తాళంతో పాడండి, తప్పెట్లతో గిలక వాయించండి, వీణ వాయించండి, తమ్ముడితోనూ సితారతోనూ నాదంతోనూ ఇవన్నీ ఉంచండి, కానీ నీకు ఎలాగ వస్తే అలాగే చేయండి. అంతేగాని ఇంతకుముందు చక్కగా పాడుతున్నాడు, టప్పు ఆప్షన్ అండి, ఏంట్రా అలాగే ఆప్షన్ అంటే, స్కేల్ దాటిపోయింది అన్నాడు. నా దగ్గర స్టీల్ ఉంది, ఎత్తాను పోడన్నా. స్కేలు, తాళము, రాగము అవసరమా? నీకు పాట స్తుతించడం ముఖ్యమా? దేవుడు కాకిని కోయిల్ని ఒకేలా తయారు చేశాడు, రూపం గొంతే మార్చాడు. ఏంటి నాది ఒకలా ఉంటుంది, నీది ఒకలా ఉంటుంది, అందరికి కలిస్తే దేవుని స్తుతి. కాబట్టి స్తుతించటం మంచిది. దేవుడు మంచి కార్యం చేయాలనుకుంటున్నాడు. ఏమీ కాదు, చక్కటి మ్యూజిక్ ఏమైనా కొడతా ఉంటే కాళ్ళు ఎలాగెలా కొట్టేసుకుంటాం, చుప్పట్లు ఎలా ఎలాగ అనేస్తాం, భజన పాడుతా తీగ అంటాడు. మధ్యలో వచ్చాడు దేవుని దగ్గరికి వచ్చేటికి నోరు పేగా ఉండవు, అవి ఒక్క తడుచుకుంటది. ఇంకెవరో ఇద్దరు టీం అడుచుకుంటే మనం సంస్థంతా సినిమా చూసినట్టు, పాడని బాగా పాడుతున్నారని. స్తుతించటం మంచిది, ఆయనకు మంచిది, అది మనోహరము, అది ఉత్తమము. దేవుడిని గణపరచడం ద్వారా నీ జీవితంలో చేయబోయే మేలుంది. ఆ మంచిది చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉత్తమమైనది నీకు ఇవ్వడానికి నీ జీవితంలో మూడు ముఖ్యమైన లక్షణాలు చూసావు. మొట్టమొదటిది ఏంటండి? 119:71 శ్రమ ద్వారా నీకు మేలు చేయటానికి ఇష్టపడతాడు. దేవుని పక్షమైన శ్రమ ద్వారా నీకు మేలు. రెండవది ఐక్యత ద్వారా నీకు చేసే మేలు. మూడు స్తుతించుడు ద్వారా నీకు చేసే మేలు. మూడు కూడా ద బెస్ట్ ఉంటాయి. ఎలా ఉంటాయి? ది బెస్ట్, ఉత్తమమైనవి నీకు ఇస్తాడు దేవుడు. ఉత్తమమైనవి దేవుడు నీకు ఇస్తాడు. అన్నదమ్ములు గొడవ పడ్డారు, ఆస్తి పంపకాలకు వచ్చేసాయి, పెద్దలందరూ తీర్మానం చేశారు అప్పులు ఎన్ని ఆస్తులు ఎన్ని. అప్పులు 2%, ఆస్తులు 98%. ఏది కావాలి చెప్పండి, అప్పు ఆస్తి. సో ఆస్తి పంచినప్పుడు అప్పు కూడా ఏం చేయాలి? డివైడ్ అవ్వాలి. అందరికి డివైడెడ్ బై 4 వేసేసారు, నలుగురు అన్నదమ్ములకి పంచేశారు. ఆఖరి అమ్మాయి అంది, చిన్న కోడలు అంది, బావగారు మీరు పెద్దలు, మీరు నిర్ణయాలు తీసుకుంటారు, మేము చిన్నదాన్ని, నేను మాట్లాడడానికి అర్హత లేదు, కానీ నేను ఒక మాట చెప్తాను, అత్తయ్య గారి బాధ్యత నేనే తీసుకుంటాను, మా ఇంట్లోనే ఉంచుకుంటాం, మీరు బయటకు పొమ్మన్నా కూడా నేను ఇల్లు విడిచిపెట్టినాం, ఇక్కడ మీరు ఉన్నా నేను మీతోనే ఉంటాను, మీరు వెళ్ళిపోయినా నేను ఇక్కడే ఉంటాను, ఈ ఆస్తి నాకొద్దు, దీనికి అద్దె కట్టండి, నేను అద్దె కట్టేస్తాను, కానీ నేను ఈ విషయంలో మాత్రం ఈ కుటుంబాన్ని విడిచిపెట్టదలుచుకోలేదు, ఇది నా భర్త మాట, నా మాట, మేమిద్దరం కలిపి నిర్ణయించుకున్నాం, ఎవరు ఎటు వెళ్ళిపోయినా, ఏ ఆస్తి ఎంత పట్టుకుపోయినా, మనం మాత్రం ఆమె యొక్క వృద్ధాప్య దినాలన్నింటిలో శ్రద్ధగా బాధ్యత కలిగి మనం తీసుకోవాలి. బికాజ్ ఇట్స్ బైబిల్ సేస్, ముజి వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టద్దని బైబిల్ చెప్పింది, కాబట్టి మనం సంఘంలో నేర్చుకున్నాం, కాబట్టి చదివాం, కాబట్టి దాన్ని అనుసరిద్దాం, కాబట్టి మేము వెళ్ళమండి అని చెప్పి ఆ అమ్మాయి పట్టుబట్టి ఉండిపోయింది. అయిపోయింది. ఆ ముగ్గురు, ఇది ఒక పిచ్చిది, ఆడో పిచ్చోడు, ఇది వెళ్ళి ఈ దీని మైకులో ఆడు పడ్డాడు సావని వీళ్ళు ఇండియాలో ఇక్కడే ఇరుక్కుపోతున్నారని చెప్పి ముగ్గురు కూడా విదేశాలకు వెళ్ళిపోయారు. పెద్ద ముగ్గురు ఆస్తులు అంతా తీసుకుని వాళ్ళ వాటాలన్నీ చక్కగా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి బ్యాంకులంతా డబ్బులు దాచేసి నెక్స్ట్ తరానికి కావాల్సినట్టుగా పెట్టుబడి పెట్టి, పాపం ఈ పిల్లోడు వాటాల్లో ఏమీ రాలేదు. మూడవ పిల్లోడు విషయంలో, అంటే నాలుగో వాడి విషయంలో వాళ్ళు చేసిన చిన్న అక్రమం ఏంటంటే, ఆడిక్కడే ఉంటానన్నాడు కాబట్టి అనే ఒక చిన్న సాకును చూపించి తనకు అన్యాయపు తీర్పును చేశారు. ఆవిడ ఒక్కడే అంది, మీరు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నాకు నా భర్త కావాలి, నా భర్త ఎక్కడ ఉంటారని కోరుకుంటున్నాడు అతని సంతోషం నాకు కావాలి, అతను నా దగ్గరికి రావడానికి కారణం అతని తల్లి కాబట్టి అతని తల్లి కావాలి, నేను ఇంటిని విడిచిపెట్టను, ఇక్కడే ఉంటాను. నేను ఇంటికి పంపించినప్పుడు మా తల్లిదండ్రులు నాకేం చెప్పారంటే, ఈ రోజు నుంచి నీకు అత్త మామ నీకు తల్లిదండ్రులు, ఈ రోజు నుంచి నీ భర్త నీకు దేవుడు కాబట్టి అక్కడి నుంచి కదలద్దని చెప్పారు. సో నేను ఇక్కడే ఉంటాను, నేను మీ దగ్గరికి ఎక్కడికి వెళ్ళనండి అని చెప్పేసింది. కాలం గడిచింది, 8 సంవత్సరాలు అయిపోయాయి. 7 ఆస్తులన్నీ ఫిక్స్డ్ డిపాజిట్లు డబల్ అయిపోయి 7.5 సంవత్సరాలు డబల్ అయిపోతాయి కదా. వీళ్ళన్నీ దాచినటువంటి ఒకటిదైతే 8 కోట్లు అయిపోయింది. అది ఒక పోర్షన్, పెద్దోడి పోర్షన్ 8 కోట్లు రికరింగ్ వచ్చేసింది, తిరిగి వచ్చింది. అతను తీసుకోవడానికి వచ్చాడు. ఆ అమ్మగారు వృద్ధాప్యంలో అమెరికన్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె గురించిన క్షేమ సమాచారాలు బంధువులందరికీ తెలియచేస్తే ఒక ఆయన వచ్చాడు. పెద్దోళ్ళు ఎక్కడెక్కడి నుంచో చాలా అందరూ హైలీ ప్రొఫెషనల్లీ సెటిల్డ్ ఫ్యామిలీస్ అండి. ఆవిడ తాలూకా హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అందరూ. పాపం ఆవిడ పరిస్థితి చాలా బాధ అనిపించింది కూడా. హాస్పిటల్లో ఆవిడ దగ్గరికి అందరూ వచ్చి ప్రార్థన చేసి పలకరించి ప్రేమగా వాళ్ళేవో చూసి వెళ్ళిపోయారు. ఒక పెద్ద ఆయన వచ్చాడు, వచ్చి మాట్లాడుతూ ఆయన చెప్పాడు, నేనెవరో మీకు ఎవరికీ తెలియదు. ఈ అన్నదమ్ములు కూడా వచ్చారు అమ్మని చూడడానికి, చచ్చిపోతే పాటి పెట్టి వెళ్ళిపోదామని. మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నన్ను చూస్తుండరు, అమ్మ కూడా నాకు నా గురించి మీతో చెప్పిందో లేదో నాకు తెలియదు. నేను మీ అమ్మకి మేనమామను అవుతాను, అమ్మకి మేనమామను అవుతాను. నేను అంటే ఈ నా చెల్లి ఈ అమ్మాయి తప్పు చేసి మీ నాన్నగారిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం వల్ల కొన్ని కక్షలు ఆవేశాలు మా జీవితాల్లోకి వచ్చి మేము మీ కుటుంబాన్ని దూరం పెట్టాం. కానీ మా నాన్నగారు రాసిన వీలునామా ప్రకారం మా ఆస్తుల సగం భాగం చెల్లిది. ఇవిడు సావు బతుకుల్లో ఉంది. ఇప్పటికైనా నేను ఇది ఇవ్వకపోతే నా జీవితంలో నేను చేసిన పెద్ద దోషిగా నేను మిగిలిపోతాను. కాబట్టి మేమిద్దరమే, అన్నయ్యని చెల్లి, మేమిద్దరమే. ఈరోజు మీకు అందరికీ తెలిసింది ఒక్కతే అని తెలుసు, మీ అమ్మ కాదు నేను కూడా ఉన్నాను మీ తోబట్టుని. ఇప్పుడు ఆ ఆస్తిని నేను ఇవ్వడానికి వచ్చాను, అయితే ఆ ఆస్తి మొత్తం కలిపి ఈవిడికి చెందేలాగా ఇవ్వాలి అని అంటే, వృద్ధాప్యంలో ఆవిడని ఎవరైతే సహాయపడి చూశారో వాళ్ళకి తప్ప నేను మిగిలిన వాళ్ళకి ఇవ్వలేనని చెప్పి ఆ చిన్న కొడుకు కోడల పేరు మీద రిజిస్టర్ చేసి వెళ్ళిపోయాడండి. జస్ట్ 58 కోట్లు సెంటర్ ఆఫ్ ద సిటీలో పెద్ద అపార్ట్మెంట్స్ 2 ఆమె పేరు మీదే ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ గురించి అమ్మ 2-3 సార్లు చెప్పిందట, ఆ పేరు నా పేరే రా అని. కానీ అన్నయ్య ఉన్నాడు, నేను ఒక బతికిన కుటుంబంలో నుంచి వచ్చాను కాదు, చచ్చిపోయాడు నాన్న అమ్మ అని వదిలేశాడు. ఆ మేలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, ఐక్యతగా ఉండే ఆ జీవితం వల్లే ఆ మేలు ఆవిడ సంపాదించుకుంది. ఆ వృద్ధాప్యం స్త్రీలను మాట్లాడుతుంటే ఆవిడ చెప్తుంది, ఈ వయసులో నేను ఏం చేసుకోలేను కోట్లు, నాకేం అక్కర్లేదు ఆ ప్రాపర్టీస్, కానీ నా కోడలు, నా కొడుకు, నా మనమళ్ళు ఈరోజు వాళ్ళ జీవితాన్ని దేవుడు చూశాడయ్యా, నా బ్రతుకులు నేను కక్కితే నా కోడలు చేతితో ఎత్తింది, నేను ఏమి చేయలేకపోతే ఆ పనులని తన చేతులతో చేసింది, ఈరోజు దేవుడు అన్యాయస్తుడు కాదు మా అన్న హృదయాన్ని కరిగించాడు, మొత్తం ఆస్తి వెనక్కి తీసుకొచ్చాడు, ఎంత ఇచ్చాడో చూడండి. వాళ్ళ మావయ్య గారు ఆయన అంటాడు, ఆయన ఈజ్ డాక్టర్, ఆయన అన్నాడు, పాస్టర్ గారు మంచి మాట చెప్పాలి మా చెల్లి గురించి, మా నాన్నగారు మాకు ఇచ్చినప్పుడు ఈ ఆస్తి మొత్తం కలిపితే ఒక 70-60 లక్షలు అవుతుందేమో అంతే, కానీ ఇది డెవలప్మెంట్కి ఇచ్చి ఇవన్నీ డెవలప్ అయిపోయి ఆవిడ చనిపోయే వయసుకి 58 సంవత్సరాల తర్వాత నేను ఈ డబ్బు ఈ ప్రాపర్టీస్ తీసుకొచ్చేటప్పటికి ఇన్ని కోట్లుగా మారిందండి, టోటల్ ప్రాపర్టీకి హోల్ అండ్ సోల్ ఆవిడ ఎవరికి చెప్తే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తారని చెప్పి ఆ కొడుకు కోడలు పిల్లల పేరు మీద రిజిస్టర్ చేశారు. ఐక్యత కలిగి ఉన్నావా, మేలును అనుభవిస్తాం. వేరుపడడానికి ప్రయత్నం చేశావా, దాని ఆపోజిట్ నీకు అందుద్ది. నా 5వ విషయం చూద్దాం. ఉత్తమమైన దాన్ని నీకు ఇస్తాడు అన్నానికి ఇంకొక మాట చూపిస్తాను. సాంతులు 15:23 Proverbs 15:23 నిజంగా దేవుడు ఎంత మంచిగా చేస్తాడో నీ హృదయం నిండా నీకు తెలిస్తే నువ్వు మనిషిగా మంచి చేయడానికే ప్రయత్నం చేస్తావు, చెడు చేయడానికి ప్రయత్నించావు. సాంతులు 15:23 15:23 Proverbs. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చువానికి దాని వలన సంతోషం పుట్టును. సమయోచితమైన మాట, ఎంత టైమ్లీ వర్డ్, ఎంత హ్యాపీగా ఉంటది. అదే ఇంకో చోట అంటాడు ఆ సమయోచితమైన మాట గురించి ఆయన చెప్పేటప్పుడంట, దూరదేశం నుంచి వచ్చిన శుభవర్తమానం తీసుకొచ్చిన వాళ్ళలాగా ఉంటదంట. గుడ్ న్యూస్ తీసుకొచ్చావని కౌగులించుకుంటాం కదా, నిజంగా నువ్వు దేవుడు మంచి వార్త చెప్పావండి, నోరు తెరువులు పదదారు వస్తాం కదా, అంత గొప్పగా ఉంటుందంట. సమయోచితమైన మాట, సందర్భానుసారమైన మాట, ఏ మాట ఎలా మాట్లాడాలి అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఉత్తమమైనటువంటి సహాయం. మళ్ళీ చదవండి, సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం. సమయోచితమైన మాట ఎంతో మనోహరం. నీ జీవితంలో ద బెస్ట్ థింగ్ ఏంటంటే సందర్భానికి తగినటువంటి మాట. ఏమండి, మీరు ఎప్పుడైనా బాగా దుఃఖంలో బాధతో ఉండేటప్పుడు దేవుడు మీకు పర్లేదులే అంటాడా, ఆదరించే మాట అంటాడా? ఏం పర్లేదు. పాస్టర్ గారు ఏమంటారు చెప్పండి? పర్లేదు అంటాడు. ఏం పర్లేదమ్మా, ఏమవుదమ్మా, అంత జరుగుద్దమ్మా, పర్లేదమ్మా. పాస్టర్లు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇంక్లూడింగ్ మీ నేనేదే చెప్తాను. దేవుడు అయితే ఏం చెప్తాడు తెలుసా, నీ హృదయానికి కావాల్సిన మాట ఇస్తాడు. దట్ ఈస్ సమయోచితమైన మాట, సందర్భానుసారమైన మాట, ద బెస్ట్ వర్డ్ విచ్ ఇట్ కంప్లీట్ గా నీ హృదయంలో నిండిపోయిన దుఃఖం తొలగించే మాట, క్లీన్ మాట. నదివలే సమాధానము, నదివలే సమాధానం. కానీ చాలా బలహీనత ఏంటో తెలుసా, దేవుని మాటను గుర్తుపడతాం కానీ మన మాటలే చేస్తాం. వింటాం ఆ క్షయంలో, ఆ టైంలో మనకు దానికి కావాల్సిన ఆన్సర్ వచ్చేసిన తర్వాత ఇంకా ఏమి నువ్వు ఆ సమస్య నీకు కనబడకూడదు. అది దేవుని సమాధానం. సమాధానం వచ్చాక నీకు ప్రాబ్లం ఎందుకు కనబడుద్ది, అదేం ఉండదు, అది సెటిల్ అవుతుంది అనమాట. అలాంటి పరిస్థితుల్లో దేవుడు సందర్భానుసారమైన చక్కటి ఉపకారమైన మాట నీ హృదయంలోకి ఇస్తాడు, నీ ద్వారా మాట్లాడాలనుకుంటాడు. నువ్వు మాట్లాడడం ద్వారా ఆయన తన నామాన్ని మహింపరచుకోవాలని ఇష్టపడతా ఉంటాడు. అలాగే అదే 17:22 సంతోషము కలిగిన మనసు ఆరోగ్యమైన ఆరోగ్యానికి కారణం. నలిగిన మనసు ఎముకలను క్యాన్సర్ పట్టించి ఎముక ఎండిపోయేలా చేస్తుంది. ఎయిడ్స్ క్యాన్సర్ అంటాం కదా, ఎముకలు బయటకు వచ్చేస్తుంటాయి, అలాగైపోతుంది. సంతోషం కలిగిన మనసు, ఇంకొక మనసు ఏంటి, ఏంటి తేడా? కొంతమందికి అంటే శాంతి, నువ్వు కాదు ఇంకొక శాంతి గురించి చెప్తున్నా, చాలా మందికి శాంతి ఉంటది, శాంతి అనే పేరు ఉంటది, ఏమండదు నిజంగా. శాంతికి ముందు ఆట పెట్టాలనిపిస్తుంది, అశాంతి సిస్టర్ అశాంతి గారు, ప్రశాంతి, ప్రశాంతంగా ఉండరు. ఏంటి లోపల సమస్య వచ్చినప్పుడు దేవుని సమాధానంతో నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి లక్షణం. బి హ్యాపీ, ఫుల్ ఎముకలకు సత్తువ, అన్ని దేవునికి ఇస్తాడు. నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించి ఆరోగ్యానికి, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి ఎన్ని విటమిన్లు వేసుకో, ఎన్ని మినరల్స్ వేసుకో, ఎన్ని ఇంజక్షన్లు పడుచుకో, లేకపోతే ఇంకే రకమైన వ్యాయామాలు చేయి, సంతోషంగా నీ మైండ్ ఉంచుకోకపోతే ఏమండి, లోపల ఏదైనా తగిలింది అనుకోండి, లోపల ఫీలింగ్స్, బయటకు ఎలా ఉంటుంది చెప్పండి, ముఖం ఎలా ఉంటుంది, కందిపోతాయి, ఆ తర్వాత చేతులు కాళ్ళు నోరు ఊగిపోతాయి, తర్వాత జారిపోతాయి, ఆ తర్వాత ఇంకేదో అవుతూ ఉంటుంది. ఏంటి ప్రాబ్లము? నలిగిన మనస్సు, మైండ్ లో నీకు ఆ మైండ్ని విడిచిపెట్టుకోవాలి, ఆ బలహీనతను తీసివేయాలి. బి ప్రెసెంట్, సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండగలడు. ఒకసారి నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, యేసు ప్రభు వారు విచారించిన సందర్భాలన్ని ఆనందంగా సంతోషంగా ఉన్న సందర్భాలు ఎన్ని, టోటల్ గా చెప్పండి. బికాస్ హీస్ అ మ్యాన్ విత్ ఫ్లెష్, మానవుడు శరీరము ధరించుకుని వచ్చాడు కాబట్టి ఆయన చేయాల్సిన పని కొరకు ఒక విషయం రాయబడింది. యోహాను సువార్త 11:11 బైబిల్లో ఉన్నటువంటి న్యూ టెస్ట్మెంట్ లో చిన్న వర్డ్ ఏంటది, యేసు కన్నీరు విడిచెను. ద స్మాలెస్ట్ వర్డ్ ఇన్ ద బైబిల్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ ఇస్ ద సేమ్, John 11. అయితే ఎందుకు ఏడ్చాడు? లాజర్ చనిపోయినప్పుడు మార్తను బాగా నమ్మాడు భయ్యా, మరియను బాగా నమ్మాడు అయ్యా. ఈ మా మరియ కూడా ఏమన్నది, యేసు ప్రభు మీద ఒక ఎలిగేషన్ వేసింది, నువ్వు ఉంటే నా తమ్ముడు సావకుండా, దేటి నువ్వు ఉత్తమమైన దాన్ని పెంచుకున్నావు అని చెప్పాను నేనే, నువ్వే నా మీద సెటర్ వేసేస్తున్నావు, అయ్యో అని ఒక చిన్న బాధపడినట్టుగా పేర్చాడు. దాని తప్ప ఎక్కడైనా ఆయన కన్నీటితో ప్రార్థన చేయడం అంటే దేవునికి సంబంధించింది, అది వదిలిపెట్టండి. ఇంక మిగిలిన విషయాలు ఎక్కడైనా ఫస్ట్లీ దుఃఖపడిన సందర్భాలు ఎక్కడ కనపడతాయా? వీళ్ళు తప్పులు చేసినప్పుడు ఏమనలేదు. యేసు ప్రభుని పేతురు ఒకసారి బుక్ చేసాడు, డైరెక్ట్ బుకింగే. ఏంట్రా మీ వాడే పన్ను కట్టడా అన్నాడు. నాకు కడతాడు, మా వాడికే కడతాడు అన్నాడు. దక్కని తిన్నగా వచ్చి భయ మరి డబ్బులు అన్నాడు. ఆల్రెడీ సంచిలో చెయ్యి తీసేస్తున్నాడు ఆడు యోధా. అయినా కూడా ఆయన వంటలే. అంటే వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ యేసు తన సంపూర్ణతను చూపించేటప్పుడు హౌ ప్రెసెంట్ హీ వాస్. కంగారు పడిపోయేవాడు కాదు, జక్కే దగ్గర తొందర పడేవాడు కాదు. రా తిను అనేటప్పుడు, ఏ పాపలు తిను తింటరా అనేటప్పుడు, ఏ వ్యభిచారులతో తిరుగుతున్నావు ఏంట్రా ఈ శిష్యులు ఏం చేస్తున్నారా? హీ నెవర్ టెంప్టెడ్, ప్రెసెంట్. ఎందుకంటే అతను ఆరోగ్యాన్ని ఇవ్వవలసిన వాడు. ఆయన్ని ముట్టిన వాడికి ఆరోగ్యం కావాలంటే ఆయన లోపల గిలగిల కొట్టేసుకుని ఇప్పుడు నీకు వచ్చేసి ప్రార్థన చేసేస్తే స్వస్థ వచ్చేస్తాడంటే నీ ప్రార్థన వల్ల రాలే. ఆయన్ని ముట్టాలనుకున్నాడు దేవుడు, అందుకు వచ్చింది. నీ మనస్సు లోపల సంతోషంగా ఉండు, బి ప్రెసెంట్, అన్ని సమయాలలో ఆనందంగా ఉండండి. ఆరోగ్యం మీ జీవితంలోకి వచ్చేస్తుంది, అది దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. బీ ఫ్రీ, పీస్ఫుల్ గా ఉండండి. ఆ నలిగిన మనస్సు, ఇంకా ఎక్కడంటాడు, మనో దుఃఖం వలన ఆత్మ నలిగిపోవని అంటాడు ఒక చోట. ఆ అది దాని పక్క పేజీ తీయండి, సామెతల గ్రంథం 15:13. సంతోష హృదయం ముఖములకు ఆ మనో దుఃఖం వలన ఆత్మ, మీ భర్త అయినప్పుడు మీ ముఖము, మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినప్పుడు మీ ముఖము నలిగిపోవను. అది తేడా. ఎవరో చచ్చిపోయినాడా బాధగా, ఏ సందర్భం వచ్చినా ఓ నవ్వు ఉండదు, ఓ వెలుగు ఉండదు, ఒక తృప్తి ఉండదు, ఏమీ జరగదు. పుట్టింటికి వెళ్ళిన రోజు గొప్ప సందు రమ్మంటే ఆత్మ నలిగిపోవను, ఎముకలకు మంట లోపు వచ్చేస్తుంది. ఏంటి లోపల ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే, కొన్ని సందర్భాల్లో అది అందరూ పుట్టిళ్ళని గురించి కాదు, జనరల్ గా మమకారం అనేది క్రైస్తవ జీవితంలో బంధుత్వాన్ని వదలండి, బంధువుని ప్రేమించడానికి బైబిల్ చెప్తే మనం బంధుత్వాన్నే ప్రేమిస్తాం, మనుషులు ప్రేమించాం. ఆ రివర్స్ లక్షణం తెలుసుకోవాలి దేవుని పక్షంగా. సో బైబిల్లో ఆ సంతోషమైన హృదయము దేవుని దగ్గర నుంచి వస్తుంది అని బైబిల్ చెప్తుంది. ఆ హార్ట్ ఆఫ్ జాయ్. ఏమండి మీకు ప్రజలెవ్వరూ ఏమీ చేయలేదండి, ప్రభు చేశాడా లేదా? మనుషులెవ్వరూ నీతో మంచిగా లేరండి, ఆయనతో ఉన్నావా లేదా? మనుషులెవ్వరూ నీకు సహాయమే చేయలేదండి, ఆయన నీ చేస్తాడా లేదా? మనుషులెవ్వరూ నీ బలహీనత తీయలేదండి, ఆయన తీసాడు లేదా? వీళ్ళెవ్వరితోనూ నీతో, వీళ్ళెవ్వరూ నీతో మాట్లాడట్లేదండి, ఆయన నీతో మాట్లాడతాడా లేదా? మరి వీళ్ళందరితో నువ్వు మాట్లాడకుండా ఉంటానని కారణం, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాళ్ళతో ఫ్రీగా ఉండొచ్చు కదా? ఉండొచ్చా లేదా? కండిషన్ నీకే అప్లై అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారన్నది కాదు, నువ్వు ఎలా చేస్తున్నావు అన్నదే ముఖ్యం. నీ సంతోష హృదయం నీకుందా, నువ్వు మాట్లాడతావు. నువ్వు దుఃఖం ఆత్మ లోపల నలిగిందా, దానికి తగ్గట్టుగా మాట్లాడతావు. లోపల నువ్వు మాట్లాడుతున్న విషయాన్ని మాత్రం దేవుడు పరిగణించేస్తాడు. నీ హార్ట్ జాయ్ఫుల్ గా ఉందా, ఆరోగ్యంగా ఉండవు. లోపల నొప్పి వచ్చిందా, ఏం తేడా. ఓ పాస్టర్ గారు నన్ను ప్రార్థనకు తీసుకెళ్లారు, నేను ఆయనతో వెళ్ళాను, నేను పాస్టర్ని కాదు అప్పుడు. ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఆమె మంచం మీద ఉంది, మాకు కాలు కొట్లు కట్టి ట్రాక్షన్ పెట్టి ఉంచారు, ఇసుక మూట ఒక 5 కేజీల మూట లాగేసి కాలు కట్టేసి ఉంది. ఆవిడ కదలలేదు, నడుంకు పెట్టిలేసి అన్ని పట్టిలు పెట్టుకుని అన్ని మంచం మీద చేస్తున్నారు. ఆవిడ యంగే, మరి 35-40 మధ్యలో ఉంటుంది అమ్మాయి. ఆ దగ్గరికి వెళ్ళారు పాస్టర్ గారు, అమ్మా కాలు నొప్పే బాగుందమ్మా, ఈ కొట్టు ఈ అవతారం చెంగు చెంగును పరిగెత్తే దానివి, ఎలా పడుకోబెట్టారమ్మా డాక్టర్లు, కదలచన్నారా, మెడకు కూడా కట్టారండి, వెనక్కు కూడా బస్తా ఉంది, లేకుండా బలే చేశారు, మెడకి తిరగటరా ఏంటి ఇలాగే ఉంటదేమో, నాకు బాధ అనిపిస్తుంది, అయ్యో వేదంతో ఉంటే ఆవిడ పరామర్శించడమ్మా అనేసి ఇదేంటి కులుపోని జోకులు వేసేస్తాడు ఈయన అనుకుంటే, ఆవిడ అంటుంది దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం తప్ప ఏం అంటలేదు ఆవిడ, రెండు చేతులు కదులుతున్నాయి. కానీ అప్పుడే అన్నాడు, సిస్టర్ ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వు ఎవడెవరితో ఎవరెవరితో ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏమేం మాటలు అన్నావో అవన్నీ నీ శరీరం మీద దాడి చేసినాయి. ఇప్పుడు నువ్వు క్షమాపణ అడిగి క్షమాపణ పొందితే ఇప్పుడు నువ్వు లేచి మోటలు నిప్పుకుని నడుస్తావు, ప్రార్థన చేసుకో అన్నాడు ఆయన. పాస్టర్ వెళ్తే ఏమడుతారు, నువ్వు ప్రార్థన చేయమంటారా చేసుకోమంటారా? ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను ప్రార్థన చేయించడం ఎలాగాని. చాలాసార్లు మేము తొందరపడి మా గురించి దేవుడు ఏమైనా చూపించాడా అని అడిగేవాళ్ళం మేము కూడా. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఆ చూపిస్తాడు మీకు కూడా ప్రార్థన చేయండి అనేవాడు. అలా కాదు పాస్టర్ గారు, మరి ఏదైనా మీకేమైనా చూపిస్తే అంటే నాకు చూపిస్తే మీకు కూడా చూపించేస్తాడమ్మా, మీకే ఫస్ట్, ఎందుకంటే మీ గురించి కదా నాకు చూపించాల్సింది, మీరే ఫస్ట్. ఎప్పుడు చూసినా ప్రార్థన చేయండి అనేవాడు, ప్రార్థన చేస్తాననేవాడు కాదు. ఆ నేర్చుకున్నాం మేము ప్రార్థన చేయడం, నేర్చుకున్నాం. ఒక వ్యక్తి జీవితాన్ని చూసినప్పుడు ప్రార్థన చేయడం అనే రోషం పుట్టింది. దేవుడు నీకేనేంటి నాకెందుకు చూపించడం అనే రోషాన్ని బట్టి తెలుసుకున్నాను దేవుని దగ్గర నుంచి. ఏం ప్రార్థన చేస్తే నీకన్నా దేవుడి చేదే నాకెవడా, ఆయన పక్షపాతం ఉందా? ఆ రోషం ఈరోజు ప్రభు కొరకు అనేకులు తయారు చేయాలని ఆశ పుట్టించింది. ఆ సేవకుడు చెప్పింది చూడండి, పేరుగా చెప్పాడు ఆయన, నువ్వు క్షమాపణ పొందకపోతే నువ్వు రోగం రాగదు. నీ మనస్సు నిండా ఎంతో మంది బిటర్నెస్, చేదైన అనుభవాలు ఉన్నాయి. నీకు ఎంతో మందిని నీ హృదయం క్షమించడం కూడా తయారైంది. అది క్షమాపణ పొందు, స్వస్థత అనుభవించు, ప్రార్థన చేసుకో అన్నాడు ఆయన. నేను అన్నాను, పాస్టర్ గారు మనకు బాగోదేమో, ఒక చిన్న ప్రార్థన ఏదో హామీ అనేసి వెళ్ళిపోతాం ఉన్నాను అని. అంటే అవ్వదన్న, కఠినమైన బండ చూడు ఎన్ని మూటలు కట్టారు. కాదన్నా, మనం సేవకులుగా కొంచెం ఏమైనా హెల్ప్ చేయడానికి ప్రయత్నించాం, అందుకే కదా వచ్చాం ఆడు తప్పు నాకు చెప్పడానికి. అది కాదన్నా, షీ షుడ్ గెట్ కరెక్ట్ హర్ సెల్ఫ్. అది ఆవిడ తప్పన్నా, మనం చేయించలేము. ఆవుని నీళ్ళ వరకు, గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలం, దాన్ని ఎవరు తాగించాలి? అది తాగాలి. ఇప్పుడు ఆ జీవజలం ఆవిడ తాగాలి, మనం ఏం చేయడానికి లేదు కదా అన్నాడు. మేము వెనక్కి తిరిగిపోతాం కానీ నా మనసు అంత పీకేస్తుంది, ఏదో చేయాలి, చేయాల్సిన చేయట్లేదనే భయం బాధ వచ్చేస్తుంది. ఆయన అడిగాను, అన్నా ప్రభు అయితే అలా చేయడు కదా, ప్రభు అయితే అలా చేయడు కదా అన్నాడు. అవును, మనం ప్రభులు ఇంకా తమ్ముడు అన్నాడు. ఈయన ఎక్కడ చెప్తా కూడా ఆ జలగొట్టేస్తున్నాడు. కాదన్నా, మనం సేవకులము, మీరు పాస్టర్ గారు, మీ నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, నేను ఆమె చేస్తున్న తప్పును ఎత్తి చెప్తున్నాను. ఆవిడ నేను చెప్తున్నప్పుడు కన్నీరు కార్చుంటే నేను మోకరించేవాడిని. పశ్చాత్తాపపు అనుభవం లేని దగ్గర నువ్వు ఎన్నిసార్లు ఏడ్చినా అరిచినా దేవుని సమాధానం రాదు, ఎందుకంటే ఆ హృదయము కఠినంగా ఉంది. ఆమె రోగం రావడానికి కారణమే హృదయం అయితే, ఆ హృదయంలో నుంచి ఒప్పుకొని రాకపోతే షీ విల్ నెవర్ గెట్ హీల్డ్ అని చెప్పాడు. వచ్చేసాం, రెండు రోజుల తర్వాత కబురు వచ్చింది, పాస్ గారు రండి. మళ్ళీ ఆయన నన్ను ఫిలిపి నాకే ఫోన్ చేస్తారు, రా నీ చూపిస్తాను శాంపిల్ అని. వెళ్ళాను, మొహం వెలిగిపోతుంది, కట్లు ఇప్పిస్తుంది, మెడది తీశారు, కాళ్ళది తీశారు. రెండు రోజులు, అప్పటికి 28 రోజుల తర్వాత చూద్దాం అన్నారట. ఏసి 2 రోజులు అయింది మేము వెళ్ళిన ముందు, 2 రోజుల తర్వాత మేము వెళ్ళాం, కొట్లు ఓపెన్ అయ్యి ఉన్నాయి. సిస్టర్ మొహం చూడండి అన్నాడు పాస్టర్ గారు నాకు, డెమో అనమాట. భలే ఉందండి, ఫ్రెష్ గా ఉందండి అన్నాడు. క్షమాపణ అనుభవం పొందింది, దట్స్ గాడ్స్ ఆన్సర్ ఇస్ ఇన్ హర్ హార్ట్. దానివల్ల ముఖం ఏమైంది చూసారా, వెలుగుతుంది. కాబట్టి ఇంకా ఆ విషయంలో మీకు పాపమే ఉండదు, ఆవిడకు నొప్పే ఉండదు, ఆవిడ లేచిపోద్ది, మనం వాడికి వెళ్ళేటోడికి ఆవిడ ఏం చెప్పదు చూడండి అన్నాడు. అప్పుడు అర్థమైంది, లోపల ఫ్రీ అయితే ఫేస్ ఎంత ఫ్రీగా ఉంటుందో, బయట కనపడద్దా లోపల నొప్పి, నొప్పండి. బేరింగ్లు అనేవి మీకు ఎక్కడైనా ఉంటాయి తెలుసా, బేరింగ్స్ ప్రపంచం రన్స్ తిరుగుతున్న ప్రతి చక్రంలో కూడా బేరింగ్స్ అనేవి ఉంటాయి. అంటే చిన్న చిన్న ఇనప గుళ్ళు ఉంటాయి, వాటన్నిటిని ఒక చోట బంధిస్తే దాని మీద నుంచి తిప్పితే చక్కగా స్మూత్ గా తిరిగిపోతుంది. బేరింగ్ లో ఒక్క బాల్ దాని నిలుపుదనం కోల్పోయింది అనుకోండి, మిగిలిన రొటేషన్ అంతా ఏమైపోతుంది, చక్రం అంతా కర్ర కుర్ర చెప్పుళ్ళు, అది ఆర్డ్గా తిరుగుతుంది, దాని ఎనర్జీ లాస్ ఎక్కువ అవుతుంది, దానివల్ల మిషన్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోద్ది. నీ బేరింగ్ లోపల ప్రాబ్లం ఏంటి అని అంటే, హార్ట్ లోపల క్షమాపణ లేని, సంతోషం లేని తనము. నీ జీవితంలో దేన్ని బట్టి నీకు సంతోషం లేదు, అందుని బట్టి నీ ముఖం బాడిపోయిన బల్బులాగా మారిపోద్ది. ఇప్పుడు దాన్ని వెలిగించుకోవాలి అని అంటే ఆ ప్లేస్కి ఏం కావాలి, క్రీస్తు రావాలి, అక్కడ సంతోషం నిండాలి, నీ ముఖానికి వెలుగునిచ్చేలాగా దేవుడు సహాయం చేయాలి. కాబట్టి నీ జీవితంలో నువ్వు ప్రశ్నించుకో, ఇంకా ఉత్తమమైన విషయాలు దేవుడు నీకు ఇస్తూ నిన్ను దేవునిలాగా చేయాలని కోరుకుంటూ ఉంటే, మనం మానవులు మేము ఎలాగే ఉంటాం, దేవుడు దేవుడే, దేవుని పద్ధతులు వేరని నువ్వు ఆలోచించడానికి కుదరదు. ఈరోజు నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుకొని ప్రభు నీకు చేసిన ఉపకారాలని గుర్తించి నీ జీవితం ద్వారా దేవునికి మహిమకరమైనటువంటి ప్రతి సందర్భాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించేద్దాం, ప్రార్థన చేద్దాం.